அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. பரமாத்மனி திவ்ய அனுகிரகத்தோ ப்ராரம்பிச்சுக்கொண்ட மகாபாரதంలో ரெண்டோ ரோஜு காரியக்கிரமంలోకి అప్పుడు అడుగుపెట్టాం. జనమేజయ మహారాజు గారు సరమ అని పిలువబడేటటువంటి దేవ సుని యొక్క శాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక యజ్ఞం చేస్తూ ఉండగా ఆ సమాపన సమయంలో అక్కడికి ఉదంకుడనే ఒక ఋషి వచ్చాడు అని చెప్పుకున్నాం. అప్పుడు ఈ కథంతా సౌనకాది మహర్షులు సూతుని ద్వారా నైమిషారణ్యంలో విన్నారు ఒకప్పుడు. అందుకని వాళ్ళకి అనుమానం వచ్చి అసలు ఈ ఉదంకుడు జనమేజయుడి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, పూర్వం సర్పయాగాన్ని జనమేజయ మహారాజు గారు చేయడానికి వెనకాతలు ఏదైనా ఒక అంతరార్థం కాని పూర్వకథ కాని ఉందా, పాములకి ఉదంకునికి పాములకి జనమేజయుడికి వైరం రావడానికి కారణమేమిటి కథంతా చెప్పమంటే, అప్పుడు సోత మహర్షి సౌనకాదులకి చెప్పాడు, చాలా కాలం క్రితం భృగువు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన భార్య పులోమ పరమసుందరీమణి, ఆవిడని ఒక ఆశ్రమంలో పెట్టి గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన యజ్ఞములన్నీ భృగు మహర్షి చేశాడు. భృగు మహర్షికి చాలా ఇష్టురాలైన భార్య ఈ పులోమ అంటే. మనం పెద్దగా పట్టించుకోం కానీ ఇంద్రుడు భార్య శచీదేవి ఈ పులోమ కూతురే, అందుకే పులోమ జార్చిత బంధమోచని బంధురాల కాని లలితా సహస్రనామంలో పులోమ జార్చిత అంటే పులోముడు పులోమ అని పేరు కలిగినటువంటి భృగు మహర్షి యొక్క భార్యకి కుమార్తెగా పుట్టినటువంటిది అని అర్థం అనమాట. పులోమజ ఇంద్రాణి శచీదేవి, అందుకే ఆవిడికి పౌలోమి అని కూడా పేరు. చిత్రం ఏంటంటే శుక్రాచార్యుడికి సోదరి కూడా అవుతుంది శచీదేవి. ఇందువల్ల శుక్రాచార్యుడు భృగు మహర్షి కొడుకు, ఇంద్రుడి భార్య శచీదేవి కూడా భృగు మహర్షి యొక్క ఒక భార్య అయిన పులోమ యొక్క కుమార్తె. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా వరుసకి సోదరుడు సోదరి అవుతారు. అయితేనే ఇంద్రుడికి శుక్రాచార్యుడికి మధ్యలో చాలా కాలం పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. రాక్షస గురువు అయ్యాడు శుక్రాచార్యుడు, దేవతలకు వ్యతిరేకంగా రాక్షసుల్ని ఎప్పటికప్పుడు మహాబలవంతులు చేసేవాడు. అందువల్ల ఒక్కొక్కసారి బంధుత్వానికి ఉద్యోగానికి ఏమీ సంబంధం ఉండదు. ఇంతకీ ఈ పులోమ అనే భార్యతోటి భృగు మహర్షి కొన్ని యజ్ఞాలు చేస్తూ ఒక రోజున యజ్ఞమునకు కావలసిన ద్రవ్యం తేవడం కోసమని ఎక్కడికో దూరానికి వెడుతూ అంతఃపురం అయితే ఎక్కడైనా స్త్రీలకు భద్రత ఉంటుంది, కానీ మేమున్నది అడవులలో, అది కూడా ఒక గుడిసెలో. గుడిసెలో ఉంటున్న ఒక పర్ణశాలలో ఉంటున్న నా భార్య పులోమకి భద్రత ఎలా ఉంటుంది అని భావించి ఆయన అయినా వాళ్ళని వీళ్ళని కాపలా పెట్టడం ఎందుకు, సాక్షాత్తు అగ్నిహోత్రుడినే కాపలా పెడదామని మహాతపస్శాలి గనక అగ్నిని పిలిచి, అగ్నిదేవ నేను కొంతకాలం యజ్ఞానికి కావలసిన ద్రవ్యం తేవడానికి బయటికి వెడుతున్నాను, నేను వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా రక్షించు అని తన భార్యని అగ్నిహోత్రుడికి అప్పగించి గుడిసెతో పాటుగా వెళ్ళిపోయాడు. అగ్నిహోత్రుడి సంరక్షణలో పులోమ సుఖంగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సౌందర్యవతిని చూచాడు. అప్పటికవిడ పైగా గర్భవతి కూడా. అగ్నిహోత్రుడిని అడిగాడు, నీవు పర్ణశాలలో ఒక స్త్రీని రక్షిస్తున్నావు, ఈ స్త్రీ ఎవరు, ఎక్కడో ఈమెను చూసినట్టుంది నాకు అన్నట్ట. అగ్నిహోత్రుడికి ధర్మ సంకటం వచ్చింది. ఎట్టి పరిస్థితులలో అగ్నిహోత్రుడు అసత్యం ఆడకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాడు. అందుకని సత్యం పలకాలి గనక. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు, ఈమె భృగు మహర్షి యొక్క భార్య పులోమ, ఈమెను నా సంరక్షణలో పెట్టి భృగు మహర్షి వేరే చోటికి వెళ్ళాడనగానే వాడు తెల్లబోయి, పులోమ ఈమే కదా, ఒకప్పుడు ఈమె తండ్రి, ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ తర్వాత నేను రాక్షసుండని దుర్మార్గుండని తెలిసి ఆ పెళ్లి రద్దు చేసి మధ్యలో భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి ఒకప్పుడు నా భార్య పెళ్ళైతేనే ఇప్పుడు నా పెళ్ళామే అని ఎత్తుపోయట గర్భవతిని. ఇది రాక్షస లక్షణం. 9 నెలల గర్భవతి పెళ్ళయింది, అయినా సరే ఒకప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం కదా, కాబట్టి నా భార్య అని ఎవడని ఎత్తుపోతాడా? అలా ఎత్తుపోతే వాళ్ళని రాక్షసులు అంటారు. కాబట్టి అలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు మాయదారు గొడవ. సరే, ఈ దుర్మార్గుడు అలా ఎత్తుపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి రక్షించు రక్షించని భర్తని ఎలుగెత్తి పిలిచింది. ఆయనకి వినబడలేదు. కానీ ఈలోపు ఏమైంది, కడుపులో ఉన్న పిల్లవాడు టక్కన కిందకి జారిపోయాట గర్భంలో నుంచి. చ్యుతి పొందడం వల్ల అతనికి చ్యవనుడు అని పేరు వచ్చింది. చ్యవన మహర్షి అంటే ఈయననమాట. ఆయన గర్భంలోంచి తటుక్కుని జారిపోయి వెంటనే రాక్షసుడి కేసి తీవ్రంగా చూశాడు. గర్భవతి అయిన మా అమ్మని అందులో కడుపులోనే ఉండగా ఎత్తుపోతావుట్రా అని పుట్టిన పిల్లవాడు తీవ్రమైన క్రోధంతో రాక్షసుడికేసి చూడటంతో చ్యవన మహర్షి కళ్లల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. ఆ పిల్లవాడు చూస్తుండగా పెద్దవాడైపోయాడు. మహామహిమ కలిగిన వాడు కడుపులో ఉండగానే అమ్మవారిని ఉపాసించాడు. ఆ ఉపాసనా బలం వల్లే తల్లి కడుపులోంచి తనంత తాను గర్భంలోంచి దారేట. అది కూడా కడుపులోంచి బయటకొచ్చి మళ్ళీ ఆ కడుపుని సర్జరీ చేసిన తర్వాత కుట్టినవాడు కూడా అంత బాగా కుట్టలేడు. అలా కుట్టి మరీ తల్లిని రక్షించాడు, రాక్షసుని సంహరించాడు. తర్వాత పెద్దవాడయ్యాడు, తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చాట. ఈలోపు భృగు మహర్షి యజ్ఞానికి కావలసిన సామగ్రి తీసుకుని ప్రయాణం పూర్తి చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా ఈ పెద్దవాడైపోయిన ఈ తెల్లగా అగ్నిలాగా మెరిసిపోతున్నటువంటి కొడుకుని భార్యను చూసి తెల్లబోయి వీడెవరని అడిగితే, మన అబ్బాయి అండి, కడుపులోంచి జారి తల్లిని కూడా రక్షించడం జరిగింది చెప్పింది. దాంతో భృగు మహర్షి కొడుకుని కౌగిలించుకుని, తల్లి గర్భం నుంచి జారి తల్లిని రక్షించావు గనక నీకు చ్యవనుడని పేరు వస్తుంది, నీకు మహామహిమ కలుగుతుంది, నువ్వు పిలిస్తే అమ్మవారు పలుకుతుంది, జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు నువ్వు అని వరమిచ్చి, అసలు నువ్వు నా భార్యవని ఈ గుడిసెలో ఉన్నావని ఈ రహస్యాన్ని ఎవరు చెప్పారు అని అడిగాడు. ఈ అగ్నిహోత్రుడు నిజం చెప్పేశాడండి అంది ఆవిడ. దాంతో భృగువు కోపం వచ్చింది. నా భార్యని నేలేనప్పుడు నీ రక్షణలో ఉంచితే నువ్వు అసత్యమాడైనా రక్షించాలి, లేదా నీ అగ్నిజ్వాలలతో కాల్చి అయినా ఆ రాక్షసుని బూడిది చేసైనా నా భార్యను రక్షించాలి. అటువంటిది నా భార్య రహస్యాన్ని చెప్పి ఆమెకు అన్యాయం చేశావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడి వైపోదువుగాక అని చెప్పించాడు. దాంతో అగ్నిహోత్రుడు బాధపడ్డాడు. సర్వభక్షకుడు అంటే అర్థమైంది కదా, అప్పటి వరకు అగ్నిహోత్రుడు యజ్ఞములో వేసిన ఆహారమును మాత్రమే స్వీకరించి దేవతలకు ఇచ్చేవాడు. సర్వభక్షకుడు అవడం వల్ల ఏమవుతుంది, రేపటి నుంచి శవాలని పెంటని అన్నిటినీ తగలబెట్టు, వాటన్నిటినీ తినేయి అని ఇప్పుడు శాపం సాక్షాత్తు భృగువిచ్చాడు. ఇవన్నీ తిన్నవాడు అశుచి అవుతాడు, అశుచి అయిన వాడు యజ్ఞములో ఉన్న ద్రవ్యాన్ని దేవతలకు ఇవ్వడానికి పనికిరాడు. అందుకని ఆయన చాలా బాధపడి, అన్యాయంగా నన్ను శపించావు, సత్యం పలకాలని నా నియమం, సత్యం పలకపోతే అసత్యం ఎలా పలుకుతాను, ధర్మశాస్త్రానికి అది విరుద్ధం, రాక్షసుని నేను నిలువరించలేకపోవడానికి గల కారణం నా సత్యనిష్ట. రెండోది, అగ్నిహోత్రుడి చేతులు చావు లేకుండా వాడికి వరం ఉంది, నీ కొడుకు చేతుల్లోనే చావు ఉంది, ఈ కారణాల చేత కూడా నేను నీ భార్యను రక్షించలేకపోయాను, అయినా నువ్వు నాకు శాపం ఇచ్చావు, ఈ శాపం వల్ల రేపటి నుంచి ఇంట్లో వంట చేస్తాను, బయట పెంటా తగలబెడతాను, శవాల్ని చెత్తా చెదారాన్ని కాల్చి తింటాను, అందులో కలియుగం మానవులు ప్లాస్టిక్ బియ్యం కూడా తయారు చేస్తే అవి కూడా తినాల్సిన కర్మ నాకు పడుతుంది, ఈ చెత్త తిని నేను బ్రతకలేను, కాబట్టి ఈ రోజు నుంచి ఇక నేను నా శక్తిని ఉపసంహరిస్తున్నాను అని తన దహించే శక్తిని ఉపసంహరించాడు. దాంతో ఏమైంది, అగ్ని వెలుగుతోంది, వేడి లేదు. స్టవ్ వెలుగుతోందండి, గ్యాస్ స్టవ్, దాని మీద గిన్నె పెడితే ఆ గిన్నె కాలకపోతే వేడి లేకపోతే ఇంకది మంటేమిటి, ఆ మంటలో వేడి ఉంది కాబట్టే మనం చెయ్యి పెడితే కాలుతోంది, ఏదన్నా గిన్నె పెట్టి బియ్యం పోస్తే అవి ఉడుకుతాయి. ఇప్పుడు ఆ వేడి పోయింది, ఆయనలో దాహక శక్తి పోయింది, దాంతో లోకాలు అల్లాడిపోయాయి. ముఖ్యంగా యజ్ఞములో వేసే ద్రవ్యమును అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళి దేవతలకు ఇవ్వాలి. అగ్నిముఖావై దేవాహ, దేవతలంతా అగ్ని యొక్క ముఖము ద్వారానే ఆహారం స్వీకరిస్తారు. అంటే అగ్ని వాళ్ళకు ముఖం, దేవతలకి మనలాగా తమ నోటితో తినే శక్తి లేదట. అగ్నిహోత్రుల్లో ఏదైనా వేస్తే ఈ అగ్నిహోత్రుడు వాళ్ళకి ఆహారం ఇస్తాడు. అందుకని అగ్ని దేవతలకి ముఖం అయ్యాడు, ఆహారం తినడానికి పనికొచ్చే సాధనం అయ్యాడు. అగ్నిలో వేడి లేదు గనక ఇప్పుడు యజ్ఞంలో వేసే ద్రవ్యం దేవతలకి వెళ్ళలేదు, దేవతలు చిక్కిపోయారు. దాంతో వాళ్ళు బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని పిలిచి, నువ్వు తొందరపడి నీ దహన శక్తిని ఉపసంహరించకు, నువ్వు ఏం చేసినా నిత్య శుచివి, నువ్వు లోకానికి ఉపకారం చేసేవాడు అవుతావు. పెంట తగలబెట్టి కూడా ప్రజలకు ఉపకారమే చేస్తావు, శవాలను తగలబెట్టినా అది ప్రజలకి శుచి అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రజాశుచికి, శుభ్రతకి, స్వచ్ఛభారత్కి నువ్వే ఉపయోగపడతావు. నువ్వు లేకపోతే అసలు స్వచ్ఛభారత్ ఉండదు నాయన. కాబట్టి నీకు సర్వభక్షకుడివైనా అందరికంటే పవిత్రుడివనే ఖ్యాతిని నీకు ఇస్తున్నాను, ఈ రోజు నుంచి సర్వశుచివి కూడా అవుతావు, మళ్ళీ దహన శక్తిని పెంచుకో అన్నాడు. అలాగేనండి అన్నాడు ఈయన. ఆ భృగు మహర్షి యొక్క కుమారుడు చవలుడికి ప్రమతి అని ఒక కొడుకు పుట్టాడు. ఆ ప్రమతి దగ్గర ఆస్తికుడు అని పేరు కలిగిన ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడి వల్ల జనమేజయ మహారాజు గారి సర్పయాగం ఆగిపోయింది. దాని వెనకాతలున్న ఒక గొప్ప గాథ కూడా చెబుతున్నావు విను. పూర్వం కశ్యపుడు అనే ప్రజాపతికి 13 భార్యలు ఉండేవారు. అందులో ఒక భార్య పేరు వినత, మరొక భార్య పేరు కద్రువ. ఈ ఇద్దరు భర్త దగ్గరికి వెళ్ళారు, వినయంగా నమస్కరించారు. మహానుభవ, నీ ద్వారా అదితికి దేవతలు పుట్టారు, దితికి రాక్షసులు జన్మించారు, మా ఇద్దరికీ పిల్లలు లేరు, మాకు కూడా సత్సంతానాన్ని ప్రసాదించు, సంతానము ద్వారా లోకములను జయించవచ్చు, ఉత్తమ లోకాలకు వెళ్ళొచ్చు అని వేదం చెబుతోంది, అలాంటి ఉత్తమ సంతానం ఇమ్మనగానే ఆయన మీకు ఎటువంటి పిల్లలు కావాలి అని అడిగాడు. అప్పుడు అందులో కద్రువంది, నాకు 1000 బలవంతులైన సర్పములు కొడుకులుగా కావాలి అంది. వవ్రే కద్రూహు సుతాన్ నాగాన్ సహస్రం తుల్యవర్చస, మంచి కాంతి కలిగిన వాళ్ళు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, 1000 సర్పాలు కావాలి, అందరికీ ఒకే రకమైన బలం ఉండాలి, ఇక తలకాయలు మాత్రం నీ ఇష్టం అనగానే, తథాస్తు, నీ గర్భము నుంచి 1000 పుడతాయి, ఆ గుడ్లలో నుంచి వరసగా 1000 కొడుకులు పుడతారు, వాళ్ళు మహాపరాక్రమవంతులు అవుతారు అని వరమిచ్చాడు కశ్యపుడు. అప్పుడు రెండవ భార్య వినత, ఏమండి నాకు అంది, నీకేం కావాలి అన్నాడు ఆయన. 1000 కొడుకులు నేను ఎక్కడ భరిస్తాను, ఎక్కువ సంతానం అవడం వల్ల ఉపయోగం లేదు, ఇద్దరు కొడుకులు నాకు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలో తెలుసా, ఈ 1000 కొడుకుల్ని ఒక్క దెబ్బకి చెదరగొట్టగలిగే వాళ్ళు అయి ఉండాలి, ఈ 1000 పుత్రులను జయించగలిగే మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు, సర్వకాల సర్వావస్థలలో ప్రజలు వారిని స్తోత్రం చెయ్యాలి, అంటే ప్రజల స్తోత్రములు నిత్యం అందుకునేవాళ్ళైన ఇద్దరు కొడుకుల్ని నాకు ప్రసాదించు. ద్వౌ పుత్రౌ వినత వవ్రే కద్రూపుత్రాధికౌ బలే, నాకిద్దరు బలవంతులైన కొడుకులు చాలు, 1000 వద్దంది, తథాస్తు అన్నాడు ఆయన. ఆ తర్వాత కద్రువకి 1000 పుట్టాయి, అందులోంచి వరుసగా ఆదిశేషుడు, వాసుకి మొదలైనటువంటి 1000 కుమారులు పుట్టుకొచ్చారు. ఈ 1000 అయ్యాక ఒక కూతురు కూడా పుట్టింది, ఆవిడకి జరత్కారు అని పేరు పెట్టారు. ఇక రెండవ భార్యకి వినతకి 2 పుట్టాయి, కానీ 2 ఎప్పటికీ పగలలేదు. దాంతో ఆవిడకి ఈర్ష్య కలిగింది, నాకంటే చిన్నది కద్రువ, చెల్లెలికి 1000 పుట్టి ఆ గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు వచ్చారు, నా గుడ్లు మాత్రం ఎప్పటికీ అలా గుడ్లు కిందే ఉన్నాయి, పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడం లేదు. కొంపదీసి భర్తగారు చెల్లెలికి మంచి వరం ఇచ్చి నాకు సరైన వరం ఇవ్వలేదా అని కొంచెం అనుమానం కూడా వచ్చింది. ఈ అనుమానంతో వస్తుంది, మహానుభావుల్ని శంకించడం కూడా మహాపాపం. దాంతో ఈర్ష్య పెరిగింది, అసూయ వల్ల ఏం చేసింది, ఆ గుడ్లలో ఓ గుడ్డుని పగలగొట్టింది. పాప లోపల గుడ్డు సగం సగం తయారవుతుందట. ఎప్పుడు కూడా గుడ్డు తనంత తాను పూర్తిగా తయారయ్యి పిల్లాడు బయటికి రావాలి. కోడి పిల్లో లేకపోతే పక్షి పిల్లో పాము పిల్లో ఏదైనా పూర్తిగా గుడ్డులో ఉన్నవాడు తయారైతే గుడ్డు పగిలి అందులోంచి బిడ్డ బయటకు వస్తాడు. ఈవిడ తొందరపడి ఏం చేసింది, పగలగొట్టింది. దాంతో తొడల కింద భాగం తయారు కాకుండా తొడల పైనంతా తయారైంది, తొడలు మాత్రం తయారవ్వాల. ఇంకా కింద కాళ్ళు అవి ఏమీ లేవు. ఊరువులు లేనివాడు గనక అనూరుడు అన్నారు ఆయన. నైతత్పురుష సమాసం, నా ఊరుహు అనూరుహు, వాడు అనూరు అయ్యాడు. వాడు కోపం వచ్చింది, ఇంకొక 500 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టి ఉంటే సర్వావయవ సౌందర్యంతో పుట్టేవాణ్ణి, నాకు అంగములు లేకుండా చేశావు. అసలు మానవుడికి కరచరణాలు లేకపోతే ఎలాగా, చరణములు లేకుండా నేను పుట్టడానికి మూల కారణం, కాళ్ళు లేకుండా నేను అయిపోవడానికి మూల కారణం నీ ఈర్ష్య. ఏ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి బయటికి లాగావో ఆ సవతికి నువ్వు 1000 సంవత్సరాలు దాస్యం చెయ్యి అని చెప్పించేశాడు. దాసీ వైపో అన్నాడు. దాంతో ఆవిడ బాధపడి, నాయన నాకు 2 దుఃఖములు, ఒక దుఃఖం నా కుమారుణ్ణి చేజేతులారా నేనే వికలాంగుణ్ణి చేశాను, వికలాంగురాల్ని చేశాను, నేను చేసిన పాపం వల్ల నా కొడుకు పాడైపోయాడు. అయ్యో కుమారుడికి కాళ్ళు లేవు ఊరువులు లేవని ఏడుస్తున్న సమయంలో నువ్వు తొందరపడి 2వ శాపం పెట్టావు, అంటే 2 నాకే బాధ. నిజం చెప్పాలంటే కొడుకిచ్చిన శాపం కంటే కొడుకిలా అయిపోయాడనే బాధ ఎక్కువ కదండి తల్లికి. ఏదో క్షణికోద్రేకంతో ఈర్ష్యతో గుడ్డు పగలగొట్టింది కానీ ఆ చంటిగుడ్డికి కాళ్ళు లేకుండా అయిపోవాలి, వాడు పాడైపోవాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? అందులో వినత లాంటి సాత్విక స్వభావం కలిగిన మాతృమూర్తి అలా ఎప్పుడూ కోరుకోదు. అందువల్ల నువ్వు ఇలా అయినందుకు ఏడుస్తున్నాను, ఇప్పుడు నువ్వు శాపం పెట్టినందుకు ఏడుస్తున్నాను. నాయన నన్ను క్షమించి ఈ దాస్యం నుంచి నాకు విముక్తి కలిగేలా చెయ్యవా అని అడిగింది ఆవిడ. ఆయన జాలిబడి, క్షణికోద్రేకంలో నేను శాపం పెట్టడం కాదు, నీకు ఒక కర్మయోగం ఇలా ఉంది, అందువల్లే నీకు ఈ శాపం వచ్చింది. అన్నిటికీ జగత్కర్త ఈశ్వరుడు ఒకడే మూలకారకుడు. అందుకే జ్ఞానులు కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టించుకోరు. ఒక్కొక్కప్పుడు కీర్తి, ఒక్కొక్కప్పుడు అపకీర్తి, 2 వస్తాయి. 2 మనం కోరుకుంటేనే వాటంతటవే వస్తాయి. మనం చూస్తున్నాం కదా మహానుభావులకు కూడా, ఎంతో కీర్తి పొందిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు దౌర్భాగ్యం వల్ల కాస్త ఇబ్బంది వస్తుంది, అవి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ సృష్టి రహస్యం. అందుకే జ్ఞానులు ఏం జరిగినా పట్టించుకోరు, అలాగే నువ్వు కూడా పట్టించుకోకు. నాకు ఈ తొడలు లేకుండా పోవడం కూడా ఈశ్వర సంకల్పం. నేను ఇప్పుడే సూర్యభగవానుడికి సారథిగా వెళ్ళిపోతాను. ఇక ఈ 2వ గుడ్డుని మాత్రం నువ్వు తొందరపడి పగలగొట్టకు. ఇంకొక 500 సంవత్సరాలు ఓపిక పడితే అందులోంచి ఒక మహాపురుషుడు పుడతాడు, వాడు బలవంతుడవుతాడు, జగత్ ప్రసిద్ధి పొందుతాడు. అతడి వల్ల నీ వంశం నిలబడుతుంది, నీకు కీర్తి వస్తుంది, దాస్య విముక్తి అవుతుంది. అప్పటిదాకా నువ్వు అనుభవించక తప్పదు పొమ్మన్నాడు ఆయన. సరే నాయన అన్నది ఈయన వెంటనే తొడలు లేకపోయినా మహామహిమతో ఎగిరి సూర్యభగవానుడికి రథసారథి అయ్యాడు. ఆయనే అనూరుడు, అరుణుడు అని కూడా అంటారు. ఆయన ఎర్రగా ఉండేవాట. అసలు పిట్టలు అప్పుడే పుట్టగానే ఎర్రగా ఉంటాయి. ఆయన కూడా గుడ్డులోంచి సగం సగం తయారై పుట్టాడేమో, అందుకని చాలా ఎర్రగా ఉండేవాట కోమలంగా ఆయన. ఇక కుమారుడి శాపాన్ని ఇంత గొప్పదైన తల్లి కూడా అనుభవించక తప్పల, ఆయన మహాత్ముడు కనుక. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ వినతా కద్రువలు క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు. అప్పుడే సూర్యుడు ఇంకా చేపట్లో అస్తమించబోతున్నాడు. ఓ పక్కన సూర్యాస్తమయం, మరో పక్కన చంద్రోదయం, 2 అవుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఒక తెల్లని గుర్రం తిరుగుతున్నది. సముద్ర కెరటాలు తెల్లగా నురగని చిమ్ముతున్నాయి. అంతకంటే తెల్లగా సముద్రపు కెరటాలలో నుంచి వచ్చే తెల్లను నురుగను మించిన తెల్లదనంతో ఉచ్చైశ్రవం అనే దేవలోకపు అశ్వం, ఇంద్రుడి అశ్వం అక్కడ తిరుగుతూ ఉంటే కద్రువ తెల్లబోయి, గుర్రమంతా తెల్లగా ఉంది కానీ ఆ తోకేమిటో నల్లగా ఉంది అందిట. నువ్వేదో పొరపాటు పడ్డావమ్మా చెల్లి, ఆ గుర్రం మొత్తం తెల్లగానే ఉంది, తోకా తెల్లగానే ఉంది, చెవులు తెల్లగానే ఉన్నాయి అన్నది వినత. దాంతో ఇద్దరికి వాదోపవాదాలు పెరిగాయి. వాదున వచ్చున్నదే కీడు సుమ్ము వసుధను సుమతి. వాదోపవాదాలు చేయకూడదు సుమండి. అందుకే ఎవడన్నా టీవీలో రెచ్చిపోయి మన మీద ఏమన్నా వ్యాఖ్యానాలు చేస్తే ఏమన్నా సమాధానం ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఇంకా వాడు రెచ్చిపోతాడు, ఆ పనికి మళ్ళీ వాడికి విలువిచ్చినట్టు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా సరైనటువంటి చర్చ జరగనప్పుడు, అందులో అవతల వాడు మూర్ఖుడు అనుకున్నప్పుడు, కేవలం పడగొట్టడానికే ప్రయత్నిస్తున్నప్పుడు వాదోపవాదం చేయకూడదు. ఈ ఫేస్బుక్లో దాంట్లో కామెంట్లు పెడతారు ఎవరన్నా, వాటికి స్పందించకండి. ఎప్పుడు మీరు స్పందించారా, వాడు ఇంకోటి అంటాడు. మీరు సొంట అంటే వాడు మూడుసార్లు సొంట అంటాడు. ఇంకా అక్కడి నుంచి తంట వస్తుంది. అందుకని నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో కొంతమంది పౌరాణికులతో అదే చర్చించాను, మనం చర్చ చెయ్యొద్దు, వాడు గింజుకు చావనివ్వండి. మనం మాట్లాడకపోతే మనం స్వీకరించినట్టు అవుతుంది, వాడు ఏం చేయలేడు. అదే వాడు స్క్రోలింగ్ ఇచ్చిన వెంటనే మనం స్పందించామనుకోండి, వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఎందుకు వచ్చింది అటువంటి పిచ్చివాడితో? మనం ఎప్పుడైనా అపరాధం చేసినప్పుడు స్పందించాలి. ఊరికి ఇప్పుడు పద్మాకర్ గారి పురాణం బాగాలేదు అన్నాడు వాడు, వాడి ఇష్టం అది, వాడు బాగాలేదంటే వాడి కర్మయోగం, నాకు వచ్చి నష్టం ఉంది. ఇప్పుడు నేనేమి పురాణం బాగుంటుందని వెనకాతల పటం పెట్టుకోలేదుగా, నా పురాణం అద్భుతంగా ఉన్నది, నా పురాణం వినండో, మీరు వినకపోతే కుదరదు అని వెనకాతల బ్యానర్ పెట్టుకోలే. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ వాక్కుని సద్వినియోగం చేసుకుంటున్నాం. వినే యోగం ఉన్నవాడు వింటాడు, యోగం ఉన్నవాడిని ఎప్పుడూ ఆపలేం, యోగం లేనివాడిని ఎలాగూ లాగలేం. ఇప్పుడు కొంతమంది మహానుభావులకు ఆల్రెడీ ఒక కీర్తి వచ్చింది, ఆ కీర్తిని ఇప్పుడు కొత్తగా ఎవడో పాడు చేయలేడు. ఏ కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెబితే అడవిలో పెట్టిన జనం వస్తారు, దాన్ని ఇప్పుడు ఏమపుతారు ఎవరన్నా. అందుకని ఈ గొడవ చేసేవాడి కోసం ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళ కోసం ఆయన మొదలట్లా ఈ గొడవ చేసేవాళ్ళ కోసం. భగవంతుడు ఆయనకు శక్తి ఇచ్చాడు, ఆయన సద్వినియోగం చేసుకుంటాడు. ఆయననే కాదు, ఇలా పౌరాణికులు ఎవరైనా సరే కొన్ని కారణముల చేత పడగొట్టాలని చూసేటటువంటి దుష్టుల విషయంలో స్పందించొద్దని శాస్త్రం చెబుతున్నది. అందుకే సుమతి శతకారుడు ఎప్పుడో వాదున వచ్చునదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు. అందువల్ల వాదోపవాదాలు చేయకూడదని తెలిసినా ఇద్దరు ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేశారు. వినత ఏమైనా పూర్తిగా గుర్రమంతా తెల్లగానే ఉన్నది అన్నది కద్రువ, కాదు గుర్రమంతా తెల్లగా ఉన్న తోక నలుపు అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి చూద్దాం అనుకున్నారు. కద్రువ తిన్నగా ఉండదుగా, చూస్తాం అనుకుందాం కాసేపు, అక్కడికి వెళ్ళి పరిశీలిద్దాం. గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వేం చేస్తావు? గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే నువ్వు నెగ్గినట్టు, నువ్వు నెగ్గితే నేను నీకు 1000 ఏళ్ళు బానిసగా ఉంటాను. అదే నేను నెగ్గితే నువ్వు కూడా 1000 ఏళ్ళు బానిసగా ఉంటావా అన్నది వినతని. సందేహం లేదు ఉంటాను అన్నది ఈవిడ. ఇదిగో కొడుకు ఇచ్చిన శాపం వల్ల ఊ అన్నది. అయితే ఇద్దరం వెళ్ళి గుర్రాన్ని పరిశీలిద్దాం అనుకున్నారు. ఇంతలో కద్రువుకి తెలుసు గుర్రం తోక తెల్లగానే ఉంది నల్లగా లేదని. ఇప్పుడు వెడితే తాను ఓడిపోతుంది, ఓడిపోతే వినతకి దాస్యం చెయ్యాలి, అది ఇవిడికి ఇష్టం లేదు. అందుకని ఏమంది, రేపు వచ్చి చూద్దాం, ఇప్పుడు చీకట్లో సరిగ్గా అర్థం కాదు అని రేపటికి వాయిదా వేసింది ఈ పందాన్ని, ఈ పణమును. ఇవాళ తెల్లగా ఉన్నది, రేపొద్దు నల్లగా ఏమవుతుందిలే అని అడుకుని వినత కూడా ఒప్పుకుని ఇంటికి పోయిందిట. వెంటనే కద్రువు ఇంటికి వచ్చి తన కుమారుల్లో పాముల్లో నల్లగా ఉన్న పాముల్ని, నల్లతాచు పాముల్ని పిలిచి, నాయనలారా నేను తొందరపడి మీ పెద్దమ్మతో పందెం వేశాను, రేపు ఆ పందెంలో నేను గ్యారంటీగా ఓడిపోతాను, నేను ఓడిపోతే ఆవిడికి దాస్యం చెయ్యాలి, ఇది నాకు ఇష్టం లేదు, మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, కన్న తల్లి రుణం తీర్చుకునే సమయం వచ్చింది కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో నల్లతాచు పాములు వీళ్ళ తోకం చుట్టేసుకోండి, మీకు భగవంతుడిచ్చిన మహిమ వల్ల తోకను చుట్టుకుంటే మీ తలకాయలు సరిగ్గా కనపడవు, సూక్ష్మంగా ఉంటాయి, అప్పుడు ఆ తోకను అలాగా కనపడుతుంది, దాంతో ఆవిడ ఓడిపోతుంది, నేను నెగ్గుతాను, మీ పెద్దమ్మ నాకు బానిస అయిపోతుంది, ఈ పని చేయండి అనగానే సత్యనిష్ఠులైన ఈ కద్రువ కొడుకులు కాద్రవేయులు తప్పు తప్పిది మహాపాపం, అసత్యమాడి మోసం చేసి విజయం పొందడం కూడా ఒక విజయమేనా, అధర్మం వల్ల వచ్చే గెలుపు గెలుపు కాదు ఈ పని చెయ్యం అన్నారట వాళ్ళు. దాంతో ఆవిడ గొళ్ళు మండిపోయింది. ఇక్కడే ఒక గొప్ప విషయం చెప్పనా, ఆవిడకి ఎంత కోపం వచ్చినా ఆవిడ గొప్పదవ్వచ్చు కానీ భవిష్యత్తు ఆవిడకేం తెలియదు నిజానికి. కానీ ఆవిడకి తెలియకుండానే నోట్లోంచి ఏమని వచ్చింది, సర్పసత్రే వర్తమానే పావకో వః ప్రథక్ష్యతి జనమే జయస్య రాజర్షేహ్య పాండవే యస్య ధీమతః. ఈ శాపం పెట్టేనాటికి ఆదిశేషుడు ఇంకా విష్ణుమూర్తికి పానుపు కూడా కాలేదు, అంటే విష్ణు ఇంకా శేషశయనుడు కాదు, వాసుకి పూర్తిగా ఇంకా శివుడికి మెడలో కంఠపోషణం అవ్వలేదు, ఇంకా ఏదో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి రావడమే తప్ప. అంత ప్రాచీన కాలం ఇది. ఆ కాలములో ఎప్పుడో ద్వాపర యుగం చివరైపోయాక కలియుగంలో జనమేజయుడు పుడతాడని, అతడు రాజఋషి లాంటి వాడని, ఆయన సత్రయాగం చేస్తాడని, ఆ సత్రయాగంలో నా మాట వినని పాములంతా పడి కాలి బూడిదైపోండని చెప్పించింది ఈవిడ. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందా మరి? ఎవరో మహానుభావులైన యోగులకి తప్ప ఒక మాదిరి వాడికి యోగ దృష్టి ఉండదు, భవిష్యత్తు తెలియదు. ఈవిడున్నది కృతయుగంలో, కానీ ఆవిడేమంది, కలియుగం ప్రథమ పాదం, ద్వాపరయుగం వెళ్లిపోయిన కేవలం 125 ఏళ్ల తర్వాత, ద్వాపరయుగం వెళ్లిన తర్వాత కలియుగం ప్రారంభమైన కాలం మొత్తం 125 ఏళ్ల తర్వాత జనమేజయుడు అనేవాడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, సత్రయాగం. ఆ సత్రయాగం సర్పములు నాశనం అవ్వడానికి చేస్తాడు. కాబట్టి అది సర్పసత్రం, సర్పములను నాశనం చేసే యజ్ఞం. అందులో నా మాట వినకుండా నన్ను తిరస్కరించి నన్ను తిట్టిన వాళ్ళంతా కాలి బూడిదైపోండి అని శపించింది. శపించాక ఆవిడకి ఆశ్చర్యం కలిగిందిట, ఇదేంటి ఇలా శపించాను అని. అంటే బ్రహ్మదేవుడు ఆవిడ నాలిక మీద ఉండి అలాంటి శాపం పెట్టించాడు. ఆవిడ అలా శాపం పెట్టగానే వీళ్ళు తెల్లబోయి, అమ్మో తల్లి శాపం తప్పక అయి తీరుతుంది, భవిష్యత్తు ఏమిటో తెలియదు, ఆ వచ్చేవాడు ఎవడో తెలియదు, ఆ యజ్ఞం ఏమిటో తెలియదు, మనం ఎందుకు చచ్చిపోవడం, మాట విన్నవాళ్ళం చావమా తల్లి అని అడిగారు. నా మాట విని నాకు సాయం చేస్తే మీకు ఈ శాపం వర్తించదు అంది. వెంటనే కర్కోటకుడు అనేవాడు కొంతమంది సోదరుల్ని తీసుకుని వెళ్ళి ఆ పాము తోకను చుట్టుకున్నాడు. అందరూ ఒప్పుకోలేదు కానీ వీడు ఒక్కడు వెళ్ళాడు కొంతమందితో. దాంతో పాము తోక నల్లగా కనపడింది, దాంతో వినత ఓడిపోయింది, కద్రువకి దాసి అయిపోయింది. ఇది సోదరుడు చేసినటువంటి గొప్ప మహా అపకారము అని ఆదిశేషుడు గ్రహించి ఆ రోజు నుంచి కర్కోటకాదులతో మాట్లాడడం మానేసేట ఆయన. ఆదిశేషుడు ధర్మాత్ముడు కదా, ఇదేం పాపం, మోసం చేసి మా అమ్మ విజయాన్ని పొందింది, ఆ విజయానికి కర్కోటకుడు లాంటి వాళ్ళు సహకరించారు, అందువల్ల ఇలాంటి సోదరులతో మాట్లాడకూడదు. అధర్మపురుడు సోదరుడైనా వాడిని విడిచిపెట్టేయాలి, సోదరుపి విముంచతి అంటాడు. అందుకే ధర్మం లేకపోతే సోదరుడు కూడా విడిచిపెడతాడు. దానికి ఉదాహరణ విభీషణుడే. రావణాసురుడు పాపాత్ముడయ్యాడు, విభీషణుడు విడిచిపెట్టాడు. ఇక్కడ కూడా ఆయన మహానుభావుడు ఆదిశేషుడు కర్కోటకాదులు విడిచిపెట్టాడు. ఆ రోజు నుంచి అసలు వాళ్లతో మాట్లాడటం మానేశాడు చాలా కాలం పాటు. ఎందుకని, ఒక్క అధర్మం చేశారు మీరు. ఈ అధర్మం మొత్తం మన జాతికే అపఖ్యాతి తెస్తుంది, హాని తెస్తుంది అన్నాడు ఆయన. పాపాన్ని సహించేవాడు కాదు అనంతుడు. ఇక తన కొడుకిచ్చిన శాపాన్ని 500 సంవత్సరాలు అనుభవించింది ఆవిడ. 1000 ఏళ్ళు శాపం కదా మొత్తం, అందులో 500 ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత రెండవ గుడ్డు పగిలింది, అందులోంచి గరుత్మంతుడు మహాబలశాలి పుట్టాడు. మామూలు బలశాలి కాదు ఆయన. వితతోల్కాశని పుంజ మొక్క ఎనగా విన్వీధినే తెల్చే, ఆకాశము నుంచి ఒక్కసారిగా ఉల్కలు రాలి పడుతున్నాయా, పిడుగులు పడుతున్నాయా అన్నట్టుగా ఎగురుతున్నట్టు ఈయన. అంటే ఈయన ఎగురుతూ ఉంటే ఆ గాలి చప్పుడు ఎలా ఉందన్నమాట, పెద్ద పిడుగులు పడుతున్న శబ్దంలో ఉంది. ఇంకా ఆయన రెక్కలు బంగారపు రంగులు అగ్నిజ్వాలల్లో మెరిసిపోతున్నాయి. అందువల్ల ఆయన ఎగురుతూ ఉంటే అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగురుతున్నాయా లేక ఆకాశం నుంచి కిందకి పిడుగులు వస్తున్నాయా అన్నట్టుగా ఉందట. అటువంటి ఒక మహాగ్నిజ్వాల వంటి తేజస్సుతో ఎర్రని కాంతితో మహానుభావుడు గరుత్మంతుడు పుట్టుకొచ్చి ఒక్క క్షణకాలంలో మొత్తం భూమండలం అంతా తిరిగి తల్లి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. దాంతో కద్రుబకి ఈర్ష్య కలిగింది, క్రోధం కలిగింది. ఏమిరా, నువ్వు ఆకాశంలో ఎగరడం కాదు, దాసీగా ఉన్న మీ అమ్మకి నువ్వు జన్మించావు, దాసీదాని కొడుకు కూడా దాసుడే, ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి, ఇదిగో మా పిల్లల్ని వీపు మీద ఎక్కించుకుని కాసేపు ఆకాశంలో షికారు తిప్పందిట. పాప ఈయన కిక్కులు మరకుండా మోశాడు వాళ్ళని. ఇంకా ఆ రోజు నుంచి చూడండి, వినతకి పెట్టినటువంటి వినతని ఏడిపించిన దానికంటే కూడా ఆవిడకి ఇచ్చిన బాధల కంటే గరుత్మంతుడికి ఎక్కువ బాధలు ఇవ్వడం మొదలెట్టింది ఆవిడ. అంటే గరుత్మంతుడు ఎక్కువ పీడించింది, కసికొద్ది అతని పరాక్రమాన్ని చూడలేక తట్టుకోలేక ఈర్ష్యతో ఏడిపించింది. ఒకరోజున గరుత్మంతుడిని పావులందరూ పిలిచి వీపు మీద ఎక్కించుకుని ఆకాశంలో తిప్పన్నారు. ఆయన ఎక్కడికో సూర్యుడి దాకా వెళ్ళిపోయాడు. ఇంకా ఎగిరే కొద్ది ఎగురెగురు అంటున్నారు వీళ్ళు. ఈయన ఎగిరాడు, ఆయన ఎగరగలడు గనక, కానీ ఈ వీపు మీద ఉన్న పాములు ఆ సూర్యుడి కాంతి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు. వాళ్ళందరినీ మళ్లీ భూలోకానికి తెచ్చేసరికి కద్రు కోపం వచ్చి, నువ్వు దుర్మార్గుడివిరా, మాకు సేవ చేయడానికి బదులుగా మమ్మల్ని సంహరించడానికి కంకణం కట్టుకున్నావు, నీ పరాక్రమాన్ని మా కొడుకుల మీద ఉపయోగిస్తావా, వాళ్ళని చంపుతావా అని నోటికొచ్చినట్టు తిట్టింది. నిజానికి వీపు మీద ఎక్కించుకోమని కోరింది సర్పాలు, పైకి ఎగరమన్నది వాళ్ళు. తీరా ఎగిరిన తర్వాత ఓపిక లేక సూర్యుడి కాంతి తట్టుకోలేక కళ్ళు తిరిగిపడింది వాళ్ళు. మధ్యలో ఈవిడ, ఇదంతా నువ్వే చేశావు అని తిట్టగానే గరుత్మంతుడికి బాధ కలిగింది. అప్పుడు కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో వర్షాన్ని కురిపించి కొడుకుల్ని రక్షించుకుంది. ఆ క్షణమే గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా
ఈ భువన బ్రహ్మాండాలన్నీ ఒక్క ముక్కుతో ఎత్తి అవతల పారేసే శక్తి కలిగిన వాణ్ణి. ఎంత శక్తి కలిగిన నేను ఒక సామాన్య స్త్రీకి ఎందుకు పనికిరాని ఈ పాములకి ఎందుకు ఇలా దాస్యం చెయ్యవలసి వస్తోంది, నాకు ఈ కర్మం ఎందుకు పట్టింది అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ జరిగిన కథ అంతా చెప్పి, ఇదంతా నీ సోదరుడి శాప ప్రభావం నాయన అంది. అది కూడా ఇక తొలగచ్చు, ఎందుకంటే నీవు నన్ను రక్షిస్తావని ఆయన ముందే చెప్పాడు. కాబట్టి 500 సంవత్సరాల కాలం తర్వాత నువ్వు పుట్టిన తర్వాత నాకు శాప విముక్తి. కొద్ది రోజులు ఓపిక పుట్టాను కానీ ఆయన నిజంగానే పాపం ఆ శాప విముక్తికి 1000 ఏళ్ళు అయ్యేదాకా చూసి ఇక చివరికి వచ్చాక అప్పుడు ఒక రోజున సవతి తల్లి దగ్గరికి ఆమె పుత్రుల దగ్గరికి వెళ్ళి మా అమ్మకి వినతకి దాస్య విముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఓ పక్కన కద్రువకి లోపల ఒక భీతి ఉన్నది. ఏమిటా భీతి? నేను తొందరపడి నా కుమారుల్ని శపించాను, వాళ్ళు భవిష్యత్తులో సత్రయాగంలో నశిస్తారు. సత్రము అనేది ఈ దీర్ఘకాలం చేసే యజ్ఞం. సర్పయాగం కూడా ఒక ఏడాది పాటు జరుగుతుంది కాబట్టి దానికి కూడా సర్పసత్రమనే పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. సత్రము అనే శబ్దానికి కూడా యజ్ఞం అనే అర్థం ఉన్నది. అందుకే సర్పసత్రే అని వేదవ్యాసుల వారు మూలంలో ప్రయోగించారు. సర్పయాగంలో నా కుమారులు చచ్చిపోతారు, ఇది నాకు ఎంతో బాధగా ఉంది, తొందరపడి శాపం పెట్టాను కానీ ఇప్పుడు ఈ శాపాన్ని ఎలా ఉపసంహరించాలా అని నేను అనుకుంటున్నాను. ఉపసంహరించే శక్తి లేదు. ఇప్పుడు ఈ గరుత్మంతుడు అయాచితంగా బలే దొరికాడు అనుకుని తన కుమారులతో ఆలోచించి, నాయనా గరుడ, నేను మాత్రం నిన్ను మీ అమ్మని ఎక్కువ కాలం దాసులుగా ఉంచుకోవాలని కోరుకుంటానా? మాకు మనస్సులో జాలి ఉన్నది, మాకు చిన్న ఉపకారం చేస్తే మీ ఇద్దరికీ దాస్య విముక్తి. అనగా ఏమిటి అన్నాడు ఈయన. దేవలోకంలో అమృతం అని ఒక పదార్థం ఉన్నది, అది తాగితే జరామరణములుండవు. జరామరణములను తొలగించే అమృత భాండాన్ని తక్షణం నువ్వు తీసుకొచ్చి మాకు అప్పగించావంటే మీ ఇద్దరికీ దాస్య విముక్తి అనగానే ఈయన సంతోషించాడు. అదంత పని, నేను స్వర్గానికి కడతాను, అమృతం తెస్తాను, అమృతం తెచ్చి మీ చేతిలో పెట్టగానే మా ఇద్దరికి విముక్తి అని చెప్పి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను అమృతం తేవడానికి స్వర్గలోకానికి వెడుతున్నాను, కానీ విపరీతమైన ఆకలి వేస్తోంది. ఇంతకాలం దాస్యంలో ఉన్నాను కదా, అందువల్ల పినతల్లి సరిగ్గా భోజనం పెట్టలేదు. శరీరమునకు ఆహారం లేకపోతే తగిన బలం ఉండదు, సరైన ఆహారాన్ని స్వీకరిస్తే అప్పుడు శారీరక బలం పెరుగుతుంది. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్తు అంటోంది ఉపనిషత్తు. అన్నమే పరబ్రహ్మస్వరూపం, అన్నం వల్ల ఈ జీవుల శరీరాలు అభివృద్ధి పొందుతాయి. అటువంటి అన్నం లేక బాధపడుతున్నాను, నన్ను దీవించి నాకు మంచి ఆహారం చూపిస్తే కండ పుష్టి కలిగి ఆ తిండి పుష్టి వల్ల అమృతాన్ని సాధిస్తానన్నాడు. అప్పుడు ఆవిడ దీవించి, సముద్ర మధ్యంలో ఒక పెద్ద కొండ ఉన్నది, అది చుట్టూత సముద్రం ఉన్న ఒక ద్వీపం, పర్వత ద్వీపం. ఆ ద్వీపంలో కొంతమంది బోయవాళ్ళు ఉన్నారు. ఆ నిషాదులు పరమపాపాత్ములు, పచ్చి మాంసం తింటారు. నరుల్ని ఆవుల్ని పీక్కు తినడం వాళ్ళ లక్షణం. వాళ్ళకి ఆవులన్నా నరులన్నా ఇష్టం. ఇంక ఈ రెండు మాంసాలే తింటారు. గోహత్య నరహత్య చేసేటటువంటి ఆ నీచుల్ని సంహరించి లోకరక్షణ చేసి తద్వారా నాకు కీర్తి తెచ్చిపెట్టు, నీ ఆకలి తీర్చుకో. అంటే అర్థమైంది కదా, వాళ్ళని తినేయి, వాళ్ళని తినేస్తే లోకానికి రక్షణ, నీ ఆకలి తీరుతుంది, నాకు కీర్తి వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మాట వరసకు కూడా విప్రుణ్ణి మాత్రం తినకు. అంత గొప్ప నిషాద ద్వీపంలో కూడా ఒకళ్ళో ఇద్దరు విప్రులు ఉన్నారట, వాళ్ళ జోలికెడితే మహాపాపం సుమా అనగాని ఈయనేమన్నాడు, అక్కడ ఉన్నవాళ్లలో ఎవరు బోయేవాళ్ళు, ఎవరు పాపాత్ములు, ఎవరు విప్రులు ఎలా తెలుస్తుందమ్మా అన్నాడు. ఎస్తే కంఠమను ప్రాప్త నిగీర్ణం బడిశం యథా దహే దంగారవత్పుత్ర తం విద్యా బ్రాహ్మణర్షభం. నీ గొంతుకులో పడి గేలం ముళ్ళులాగా అడ్డం పడి లోపలికెళ్లకుండా ఎవడుంటాడో వాణ్ణి విప్రుడని గ్రహించు. బడిశం అంటే గేలం. గేలము చేప కంఠంలో కడితే చేపని గొంతుకు దగ్గర ఇరుక్కుపోయేలా చేసి ఇంకా దాని చాసారం నాశనం చేస్తుంది. గేలమ్ముళ్ళు గొంతుకు అడ్డం పడిందంటే ఇక లోపలికెళ్ళదు, బయటికి రాదు. ఆ గొంతుకు ఇరుక్కుపోయి గొంతుకుని పాడు చేస్తుంది, తద్వారా మరణాన్ని తెచ్చిపెడుతుంది. అలా గాలము వలే కంఠమునకు అడ్డం పడి లోపలికి వెళ్లకుండా ఉండేవాడు. తర్వాత రెండోది దహేత్ అంగారవత్పుత్ర, అంగారవత్తు నిప్పు వలే అగ్నిలాగా గొంతుకుని కాల్చేవాడు, వాడు విప్రుడు. పూర్వం అలాంటి నిష్ట కలిగిన వాళ్ళు ఉండేవారు కదా. అందువల్ల వాడు తోలికెడితే వాడు గొంతుకులోకి వెళ్ళాడంటే వాడు నిప్పులో కాల్చేవాడు, గొంతుక్కి గాలంలో అడ్డం పడేవాడు. అలా అడ్డం పడ్డాడంటే వాడు విప్రుడని భావించి వాడిని మాత్రం మింగక తక్కిన వాళ్ళని మింగు అనగానే అలాగేనమ్మా అన్నాడు. తల్లి కదా, ఆయనకి ఒక న్యాసము చేసింది, భగవంతుడిని ఆయన శరీరములో ఒక్కొక్క అవయవంలో ఉంచింది. అలా ఉంచడమునకు న్యాసము అంటారు. న్యాసము అంటే ఉంచుట, అందుకే అంగన్యాసము. అంగములలో అవయవములలో భగవంతుణ్ణి ఉంచుట, కరన్యాసము చేతులలో దేవుణ్ణి ఉంచుట. అంగుష్టాభ్యా నమః అనగానే ఈ బొటన వేలులోకి ఆ అమ్మవారి శక్తో అయ్యవారి శక్తో వస్తుందన్నమాట. అలా శక్తులను దేవతలని చేతులలో ఉంచితే కరన్యాసం, అవయవాలలో ఉంచితే అంగన్యాసం. ఈ అంగన్యాస కరన్యాసాదులతో రక్షాబీజములు చదవడం అనేది ఎప్పుడు ఒక గొప్ప అద్భుతమైన వేద సంప్రదాయం. తద్వారా యుద్ధరంగానికి వెళ్ళేవాడు కానీ పని మీద వెళ్ళేవాడు కానీ అకాల మరణం పొందడు, ప్రమాదవశాత్తు చావడు. అందుకే ఇవిడ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదివింది. పక్షౌ తే మారుతపాతు చంద్ర సూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వహినిస్తే వసవః సర్వతస్తనుం. దీనికి ఋగ్వేద మంత్రము అని పేరు. ఈ మంత్రాన్ని వినతనిత్యం చదివేది. అందుకే ఆవిడ కొడుకులు ఇప్పుడు అపజయం పాలు కాకుండా విజయం పొందారు. పూర్వకాలంలో చిన్నపిల్లలకి రోజు ఈ శ్లోకం నేర్పి వాళ్ళ శరీరంలో ఎక్కడ అవయవాలలో ఏ చెయ్యి ఉంచాలలో ఉంచేలా చేసేవారు తల్లిదండ్రులు. తద్వారా ఏమవుతుంది పిల్లలకి, బయట ఎక్కడ విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు సాటి పిల్లల వల్ల గాయాలు అయ్యేవి కాదు, విద్యలో అభివృద్ధి పొందేవారు. ఎప్పుడన్నా వీధిలోకి వెళ్ళాక మళ్ళీ వాడు ఇంటికి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో మనకు తెలియదుగా. ఇవాడు సైకిల్ వేసుకెళ్ళాడు అంటే ఇప్పుడు సైకిళ్ళు ఎక్కడున్నాయిలేండి పిల్లలకి. పుట్టి పుట్టగానే రెండే రెండు ఇస్తున్నాం మనం, ఒకటి బైక్, రెండోది సెల్. ఈ రెండూ లేకుండా పిల్లల్ని అసలు కడుపులో ఉండగానే రిజర్వేషన్ చేసేస్తున్నాం. సెల్ మాట్లాడడం మనకంటే పిల్లలకి బాగా ఎలా వస్తుంది అని ఒక ఆవిడ అడిగింది ఈ మధ్యన. గురువు గారు మా పిల్లలు పుట్టి పుట్టుకనే సెల్ మాట్లాడుతున్నారు నాకు ఎప్పుడు కూడా తెలియదండి అంటే, అవునమ్మా ఆ పిల్ల కడుపులో ఉన్నంతకాలం నువ్వు సెల్ తెగ మాట్లాడేశావు, హలో 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 అంటూ ఉంటే ఏమవుతుంది, ఈ పిల్ల కడుపులో ఉన్నవాడికి హలో ఒకటే మిగిలింది, ఇక సెల్లో సెల్లో అని పుడుతున్నారు వాళ్ళు హలో పోయే చివరికి. కాబట్టి పిల్లలకి వాళ్ళు ఎలా అయ్యాగానే పూర్వం సైకిళ్ళ మీద వెళితే ఏ యాక్సిడెంట్ అని అవుతుందని ఒక భయం ఉండేది. ఇప్పుడు కూడా అంతే, బయటకు వెడుతున్నారంటే ఓ మనుషులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కారుల్లో వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా వెడుతున్నారండి, అసలు అర్థం లేకుండా అయిపోయారు పిల్లలు. ఆ వేగం వల్ల వాళ్ళు చూస్తున్నారు, మనల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులకి యావజ్జీవితం బాధ కలిగిస్తున్నారు. అలాంటి ప్రమాదములు రాకుండా ప్రయాణములో పిల్లల్ని రక్షించే అపూర్వ శ్లోకం ఇది. మహాభారతంలో వ్యాసుల వారు వినత ద్వారా అందించారు. పక్షౌ తేవే మారుతః పాతు, మారుతః వాయుదేవుడు నీ పక్షములను రక్షించుగాక. పక్షికైతే పక్షతః అంటే రెక్కలను, అదే మనిషికైతే చేతులని అర్థం. మనం చదువుకుంటే మన చేతుల్ని వాయువు రక్షిస్తాడు. ఈ రెండు చేతుల్లో కుడి చేత్తో ఎడమ చేతిని, ఎడమ చేత్తో కుడి చేతిని తడువుకుంటూ పక్షవుతే మారుతః పాతు అని పిల్లలకు అనాలి. ఇది మనం మనకు మనం చేసుకోకూడదు. పిల్లలకు అలా చేతులు నిమిరి ఈ శ్లోకం చదివితే పిల్లల చేతులను వాయుదేవుడు రక్షిస్తాడు. ఇక్కడ వినత యొక్క కుమారుడు పక్షి గనక ఆయన రెక్కలను వాయుదేవుడు రక్షించుగాక అన్నదామె. చంద్ర సూర్యౌచ పృష్ఠతః, వీపుని వెనక భాగాన్ని చంద్రుడు సూర్యుడు రక్షించుగాక. శిరశ్చపాతు వహినిస్తే, ఈ శిరస్సుని అగ్నిహోత్రుడు రక్షించుగాక. వసవః అష్టవసువులు సర్వతస్తనుం, శరీరమంతా రక్షింతురుగాక. ఈ శ్లోకానికి ఒక గొప్ప శక్తి ఉంది. తనకిగా తాను చదువుకుంటే ఉపయోగపడదు, ఇతరుల కోసం ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు భార్య భర్త శరీరాన్ని నిమిరి ఈ శ్లోకం చదివితే భర్తకి అపజయం ఉండదు, ఈ అవయవాలన్నిటికీ రక్షణ కలుగుతుంది. అదే భార్యకి భర్త చదివితే ఆవిడకి అవయవ రక్షణ కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చదివితే పిల్లలకి శరీరానికి తగిన రక్షణ లభిస్తుంది. ఇలా పఠించిన వారి ద్వారా ఇతరులకు రక్షణ కలిగించే అపూర్వ స్తోత్రం ఇది. అంత గొప్ప స్తోత్రం, చదువుకున్నవాడికి కాదట, చదివి ఇతరులకు ఉపయోగపడేలా చేసే స్తోత్రం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. ఈ స్తోత్రం దేవతలకి రాక్షసులకి కూడా కశ్యప ప్రజాపతి నేర్పాడు. కానీ రాక్షసులు నాశనం అయ్యారు, దేవతలు విజయం పొందారు. ఎందుకో తెలుసా, రాక్షసులు మూర్ఖులు, తెగతాగి ఎవడికి వాడికి స్తోత్రం చదువుకుని యుద్ధానికి వెళ్ళేవాట. వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ రాక్షసులు బదులు దేవతలు ఏం చేసేవారు, ఇంద్రుడేమో అగ్నిని, అగ్నేమో ఇంద్రుడిని, ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ ఈ స్తోత్రం చదివేవాళ్ళు. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు. ఇది తెలివితేటలంటే. ఇప్పుడు ఈ స్తోత్రం చెప్పాను కనుక మీరు కూడా ఏం చేయాలన్నమాట, మీకుగా మీరు అబ్బే పక్కవాడికి ఎందుకు ఉపయోగపడాలనుకోకుండా దేవతల్లాగా ఏం చేయాలి, ఇప్పుడు కాదు అయిపోయాక, ఇప్పుడు మళ్ళీ లేచి అందరూ ఒకళ్ళకొకళ్ళు తడుగుతే అదో ప్రమాదం వస్తుంది. సహజంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ స్తోత్రాన్ని అలా శరీరమునకు తాకి చదివితే ఆ వెళ్లే వ్యక్తికి బయట ఏ ప్రమాదము ఉండదు. పక్షౌతే మారుతఃపాతు చంద్రసూర్యౌచ పృష్ఠత శిరశ్చ పాతుమే తే వహిరిహి వసవః సర్వతస్తనుం అని చదివి ఇక వెళ్ళిరాంది. ఇంకా చూడండి, మహానుభావుడు విజృంభించి మహావేగంతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్న వేగంతో సముద్ర ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న ఒకనొక ద్వీపం దగ్గరికి వెళ్ళి అత్యంత క్రూరులైన నిషాదుళ్ళు చూచాడు. ఆ సమయానికి 10 లక్షల గోవుల్ని తినడానికి సిద్ధంగా పెట్టుకున్నారట వాళ్ళు. ఈయన వెళ్ళడం కనుక ఆలస్యం అయి ఉంటే ఆ గోవుల్ని కాళ్ళు చేతులు నరికేసి చర్మం బతికుండగా తీసి తినేస్తారట వాళ్ళు. అంత క్రూరులండి మరి, అదే పాపాత్ములో తినడంలో తినడమే మహాపాపం అంటే అందులో బ్రతికుండగా చర్మం తీసేస్తే ఆ గిలగిల్లాడుకుంటున్న శరీరాన్ని చూస్తూ తినడం ఇష్టం అంటే వాళ్ళకి. ఇంత క్రూరులు ఇప్పుడు ఉన్నారు. ఆ పాకిస్తాన్లో వాళ్ళు అప్పుడప్పుడు ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు మన మీద కసికొద్ది. నేను చూసి బాధ గితగితలాడిపోతున్నాడు ప్రాణం. అహో కలిహి అనుకుంటాం, కలిర్ ధర్మ వినాశక, కలి ధర్మనాశకుడు. ఏం చెయ్యాలో తెలియదు. శరీరం ఒక్క క్షణకాలం గగుర్పాటుకి ఆగ్రహానికి గురవుతోంది. కొమ్ములు కాళ్ళు నరికేసి ఆ ఆవుని పడుకోబెట్టి ఇద్దరేమో వెనక ముందు కాళ్లతో తొక్కిపెట్టి చర్మం తీసేస్తున్నారండి. ఇలాంటి వాటిని అప్పుడప్పుడు పంపిస్తున్నారు ఈ ఫోటోల్ని. ఏం చేయాలో తెలియదు, పరమ దుఃఖం వస్తుంది. బా, ఇంత దారుణమైనటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావం అనిపిస్తుంది అన్నమాట. అటువంటి నీచులు ఈ నిషాదులంటే. సరిగ్గా గరుత్మంతుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మ, ఇటువంటి దుర్మార్గుల్ని తినమని మా అమ్మ మంచి ఉపకారం చేసింది అనుకుని ఒక్కసారి అమాంతంగా నోరు తెరిచి ఈ గోవులు తోలి గడుతున్న వాళ్ళందరినీ గుటుక్కుని మింగేశాడు. మళ్ళీ ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు, సమయం ఇస్తే ఒక్కవైనా చచ్చిపోతుంది కనుక. దాదాపు అక్కడ 30,000 మంది నిషాదులు ఉన్నారు. పెద్ద నోరు కొండగుహలా తెరిచి అందరినీ గుటుక్కుని మింగేశాడు. అందువల్ల గరుత్మంతుడు వాళ్ళని మింగడం ధర్మం. పాపాత్ములు నీచులు గనక, క్రూరులు గనక, పాపాత్ములు సంహరించి లోకాన్ని రక్షించడంలో ఎప్పుడూ అధర్మం ఉండదు. గుటుక్కుని మింగి లోపలికి లాగబోతూ ఉండగా ఈ కంఠం దగ్గర ఒక్క ఆయన మాత్రం అడ్డం పడిపోయాడు. గేలం ముళ్ళులాగా గొంతుకుని గుచ్చాడు, అగ్నిలాగా కాల్చడం మొదలుపెట్టాడు. దాంతో గరుత్మంతుడికి అర్థమైపోయింది, ఎవరో మహానుభావులు విప్రులు గొంతుకులో ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వచ్చేయండి బాబోయ్ అన్నాడు. అప్పుడు ఆయన లోపల ఉన్నవాడు, నేను ఈ నిషాదుల్ని బాగు చేద్దామని ఇక్కడికి వచ్చాను, వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ నేను ఇక్కడున్న వాళ్ళలో ఓ నిషాద స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఒక్కొక్కప్పుడు మనం బాగు చేయం, వాళ్ళని బాగు చేయొద్దామని వెళ్ళి నిజంగా జరిగింది. మా ఊళ్ళో మహానుభావుడైనటువంటి ఒక గురువుగారు ఉండేవాడు. తాగుబోతుల్ని బాగు చేస్తానని కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి 4 రోజులు రోజు రాత్రిపూట వాళ్ళకి వేదం వినిపించి పురాణం వినిపించేవాడు. 4 రోజులు పోయిన తర్వాత 5వ రోజు నుంచి ఈయనే రాత్రిపూట కల్లోహ కల్లు అండ మొదలెట్టాడు. నా చిన్నప్పుడు నేను ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నాను అనమాట. వాళ్ళకి పురాణం చెప్పి బాగు చేయలే, కానీ వీళ్ళు మాత్రం ఈయనకి అమృతపానం నేర్పారు. ఇక చూడండి ఎటువంటి పండితుడండి ఆయన, అసలు ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడు. ఇటువంటి వాళ్ళు కనుక కళ్ళు తాగడం మొదలు పెడితే అసలు ఒరిజినల్గా తాగేవాడిని మించిపోతారు. ఇక ఫుల్ ఈయన రోజు కొండల కొండ లేచిపోయాయి. ఒక 10 ఏళ్ళు అలాగా దుర్వ్యసనం పాలైపోయి చివరి చచ్చిపోయాడు. ఒక్కొక్కప్పుడు మనలో ఆత్మబలం లేకపోతే నిజంగా పాపం 100కి 100 రూపాయలు బాగు చేద్దామని వెళ్ళిన వాడే ఆయనకు ఆత్మశక్తి లేక ఆయన వ్యసనానికి గురైపోయాడు. కాబట్టి ఎప్పుడైనా బెల్ట్ షాప్ వాళ్ళని బాగు చేద్దామని మీరు వెళ్ళి ఆ బెల్ట్లో పడకూడదని చేస్తారు అన్నమాట. నేను నిజానికి ఇక్కడ ఉన్న నిషాదులను క్రూరులను గోహింస చెయ్యకుండా రక్షిద్దామని వచ్చాను, వాళ్ళని బాగు చేయలేకపోయాను, కానీ ఇక్కడ ఒక అందగత్తి అయిన నిషాద స్త్రీ నన్ను ఆకర్షించింది, ఆమెను పెళ్లి చేసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను. నా భార్య గొంతుకులో నాతో పాటే నీ గొంతులో ఉంది, ఆమెను కూడా నువ్వు విడిచిపెడతానంటేనే నేను బయటకు వస్తాను, లేదా మా ఇద్దరిని మింగేయి అన్నాడు ఆయన. భార్య మీద ఆ మాత్రం ప్రేమ ఉండడం ధర్మమే కదా మరి, ఒకసారి పెళ్ళయ్యాక అది ఎవరన్నది వదిలేయండి, ఆయన ధర్మం ఆయనది. ఇలా అనగానే వెంటనే గరుత్మంతుడు చిరునవ్వు నవ్వి, అయ్యా అగ్నిని తాకిన వెంటనే ఎంత చెత్త అయినా పవిత్రమైపోతుంది, మీలాంటి నిత్య శుచి కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ కూడా శుచి స్వరూపిణి అయిపోయింది. ఇద్దరు కలిసి బయటికి రండి, మిగతా వాళ్ళని మింగుతానన్నట్ట. గరుత్మంతుడికి ధన్యవాదాలు చెప్పి ఆయన తన భార్యతో బయటకు వచ్చి దీవించాడు, నీకు దిగ్విజయమొగ్గా కానని. ఆ తర్వాత గరుత్మంతుడు వాళ్ళందరినీ గుటుక్కుని మింగాడు. ఇంత ఆహారం స్వీకరించినా ఆయనకి ఇంకా ఆకలి తీరలేదట, క్షుత్తం తల ఉందన్నమాట. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈసారి అస్తమాట అమ్మగారిని అడగడం ఏం బాగుంటుంది, అందుకని కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి, తండ్రి కశ్యప, అమ్మ చెప్పినట్టుగా నిషాదుల్ని తిన్నాను, అయినా ఆకలి తీరలేదు, ఆకలితో ఉన్న నేను యుద్ధం చెయ్యలేను, దేవతల దగ్గరికి వెళ్ళి అమృతం తేలేను, కాబట్టి నాకు సరైన ఆహారం ఇమ్మంటే. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో ఒక కేకారణ్యం ఉందిరా, అక్కడ పూర్వం విభావసుడు సుప్రతీకుడు అని ఇద్దరు అన్నదమ్ములున్నారు. విభావసుడు అన్నగారు, సుప్రతీకుడు తమ్ముడు, ఇద్దరు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, మహామంత్రవేత్తలు. తండ్రి చచ్చిపోతూ వాళ్ళకి 10 కోట్ల బంగారు నాణ్యములు ఇచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన కొద్ది రోజుల తర్వాత తమ్ముడు వచ్చి అన్నగారిని, అన్నయ్య నాన్నగారిచ్చిన ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయవా అన్నాడు. ఈ అన్నగారికి బంగారం అంటే పెచ్చ. ఒరే, నాన్నగారు చచ్చిపోయి ఇంకా 13 రోజులు కూడా పూర్తి అవ్వలేదు, నువ్వేమో అప్పుడే ఆస్తి పంపకం కోసం వస్తావట్రా, అయినా బంగారం నీకెందుకురా, అన్నగారినైనా నా దగ్గరే ఉంటే చాలు, చీ పో ఇవ్వనన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయని ఆయన తిట్టాడు. దాంతో అన్నగారికి కోపం వచ్చేసింది. తమ్ముడి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ గజోభవ అన్నాడు. 6 యోజనముల పొడవైన బలమైన ఏనుగు అయిపోని శపించేశాడు. దాంతో తమ్ముడికి కోపం వచ్చింది, నీకేనేమిటి మంత్రశక్తి, నాకే ఉంది, నువ్వు కచ్చపం తాబేలైపో అని శపించాడు. ఈ విధంగా అన్నగారేమో తాబేలైపోయాడు, తమ్ముడు ఏనుగైపోయాడు. తమ్ముడేమో అడవిలో ఏనుగు రూపంలో తిరిగేవాడు, అన్నగారు ఆ అడవిలో ఉన్న ఒక విశాలమైన సరస్సులో తాబేలై తిరిగాట. ఈ ఏనుగును ఈ తాబేలు పూర్వజన్మ వాసన కలిగినవి, నేను తమ్ముణ్ణి నేను అన్నగారిని అని జంతువులైనా వాటికి గుర్తున్నాయట. ఇప్పుడు జంతువులైపోయినా బంగారం తెచ్చపోలేదు, బంగారంలో గొప్పతనం ఏమిటో తెలియదు, కానీ పాత వాసన. నా బంగారం నాకు ఇవ్వవో అన్నయ్యో అని తమ్ముడు గారు అప్పుడప్పుడు నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరకు వచ్చి చెరువులో ఉన్నటువంటి తాబేలను అడిగేవాట. నీకు చచ్చినా ఇవ్వనరా, నేను తాబేలైనా పీత అయినా దోమైనా గురువుగారిని మధ్య మధ్యలో పీడిస్తున్న సాలిపురుగైనా ఏ పురుగైనా సరే నేను మాత్రం నీకు మాట వరసకు కూడా బంగారం ఉన్నాడు ఆయన. ఇంకేముంది, ఈ ఏనుగు నీళ్ళలోకి అడుగు పెట్టడంతో కాలు గట్టిగా పట్టేసేది ఆ తాబేలు. ఈ రెండింటికి ఘోర యుద్ధం. పూర్వం గజేంద్రుడికి మకరేంద్రుడికి యుద్ధం జరిగినట్టు యుద్ధం జరిగేది. ఇద్దరు మహాత్ములు అవడం వల్ల గాయపడేవారే తప్ప చచ్చేవారు కాదు, ఎవరు ఎవరిని చంపలేకపోయేవారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇలా ఎప్పటికీ 1000 ఏళ్లుగా యుద్ధం చేసుకుంటున్నారా వాళ్ళు, నువ్వు ఇద్దరిని ఒక్కసారి పట్టేయి, వాళ్ళని తిన్నావంటే నీకు లాభం వాళ్ళకి లాభం, ఆ ఇద్దరిని తిన్నావంటే నీకు మంచి బలం వస్తుంది, వాళ్ళ మంత్రశక్తులు నీకు వస్తాయి, ఆకలి తీరుతుంది, స్వర్గానికి వెళ్ళగలవు. వాళ్ళకి లాభం ఏమిటి, నీ చేతిలో మరణించిన తక్షణం వాళ్ళకి శాప విముక్తయి, వాళ్ళ రూపాలు వాళ్ళకు వస్తాయి, వాళ్లలో ఉన్న ఈర్ష్య క్రోధాలు పోయి మళ్ళీ ఐకమత్యం పొందుతారు. నీ కాళ్ళకు ఆ శక్తి ఉన్నది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారిగా రెండింటినీ పట్టుకోవాలి. విడివిడిగా ఏనుగుని కాని తాబేలుని కాని పట్టుకున్నావా, ఆ రెండు కలిసి నిన్ను చంపేస్తాయి, వాటికి ఆ మహాశక్తి ఉన్నది. కాబట్టి ఏ పరిస్థితిలోనూ కూడా రెండింటిని ఒక్కసారి పట్టుకోవాల్సిమా అంటే అలాగే తండ్రికి చెప్పి ఈయన వెంటనే ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఓ పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గరికి యథాప్రకారంగా గజరాజు గారు వెళ్ళారు. గజరాజు గారిని పట్టుకున్నది కచ్చపం. ఇంక ఈ రెండింటికి మహాభయంకర యుద్ధం జరిగింది. ఆ రెండు ఒండుండ సముద్రండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయ శ్రీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియును తాకి పిరుతి వేక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికి దురుగుచు కలంకు కలంకు మంద కడుబడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగుళ్ళు బుగుళ్ళను చప్పుళ్లతో జలంబు లొప్పరంబెగయ్య చప్పరించుచు తప్పక వదనక పరంబుల నప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాలకీలిక రగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచు గొల్ల లొప్ప తెల్ల చెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులంబులే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుతున్న సమయంబున ఇది ఆనాటి గజ్జి కవిత్వం పద్యం బదులుగా. ఇలా వచనంలో రాస్తే తప్ప కొన్ని కొన్ని సందర్భాల్లో యుద్ధాన్ని వర్ణించలేరని మహాకవులు అలా రాసేవారు. ఇంకేముంది, ఈ రెండు ఒకదానితో ఒకటి తలపడ్డాయి, ఇది వెళ్ళి కాళ్ళు పట్టుకుంది, అది తొండంతో కొట్టింది, ఈ విధంగా ఈ ఏనుగు ఇందులో ఉన్న తాబేలు నీళ్లలో పడుతూ పైకి లేస్తూ ఈ రెండు నీళ్లలో పడడం వల్ల పెద్ద పెద్ద కెరటాలు పైకి లేచి ఢామ్ అనే శబ్దంతో కింద పడేవిట. ఆ నీళ్లు మళ్ళీ నోళ్ళలో పడుతుంటే ఆ నోట్లో పడిన నీరు గుటుక్కుని మింగేస్తూ ఉండేవిట. మొత్తం మీద ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందో నువ్వు సామెత ఉంది. అలాగే ఈ రెండూ కొట్టుకుంటూ ఉంటే ఈ రెండింటి యుద్ధం మధ్యలో పాపం ఆ చెరువులో ఉన్న చేపలు, పీతలు, నత్తలు, మొసళ్ళు ఇవి పచ్చడి పచ్చడైపోయాయి, ఘోర యుద్ధం చేసేసాయి. ఆ సమయంలో గరుత్మంతుడు ఎందుకు అంతసేపు చూడవలసి వచ్చిందంటే, విడివిడిగా ఒక్కొక్కదాన్ని పట్టుకోవద్దని చెప్పారుగా వాళ్ళ నాన్నగారు, ఆ రెండూ కనపడుతున్నప్పుడు పట్టుకోవాలి. అందుకని సమయం కోసం చూసి ఇటు తాబేలు ఇటు ఏనుగు కనబడగానే టక్కన ఒక్కసారిగా రెండింటిని పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. చర్రచి ఒక చేత కోర్మము పెర్రచేత గజంబు బట్టి పెన్నచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన వీధిల్ పరచవియచ్చర విమాన పంక్తులు దూలను. ఒక చేత్తోటి అంటే ఒక కాలుతోటి అనమాట, అక్కడ ఆయన చెయ్యి అంటే అదనమాట, కాలి గోళ్లతో పటక్కన ఒక్కసారి పట్టేశాడు ఒకదాన్ని, రెండో దాన్ని ఒకదాన్ని చరిచి పట్టుకున్నాడు. పట్టుకుని ఆకాశ వీధిలో ఎగిరాడు. మహావేగంగా ఎగురుతూ ఉంటే కొండలు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపోయాయి. అంత ఆయన రెక్కల నుంచి వస్తున్న తుఫాను గాలికి అడవి అడవంతా ఊగిపోయింది. టేకంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఒక విమానమో హెలికాప్టరో కొంచెం కిందగా ఎగురుతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు కదిలిపోతాయి, అటువంటిది గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆ అరణ్యమంతా ఊగిపోయింది. అలా ఎగిరి ఇప్పుడు ఎక్కడ కూర్చుని తిందామా, ఎక్కడ కూర్చుందామన్నా సరైన ఖాళీ స్థలం దొరకడంలా. ఈ మహాకళేబరంతో తాను ఎక్కడన్నా వాలితే ఈయన కాళ్ల కింద పడి జనం పచ్చడైపోతారు, ఇతర జనాలకి హాని కలగకూడదు. అందువల్ల జనము లేని, ప్రాణులు లేని స్థనం ఎక్కడుందా అని వెతుకుతూ ఉండగా హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర రోహిణం అని ఒక పెద్ద వృక్షం ఉంది. అది 100 యోజనములు వెడల్పోయినటువంటి పెద్ద చెట్టు అనమాట. అది దేవవృక్షం, ఇప్పటికీ హిమాలయాల్లో ఉందంటారు, మహానుభావులకి కనపడుతుంది అది. అటువంటి చెట్టు అంది, నా కొమ్మ చాలా పెద్దది, ఆ కొమ్మ మీద నువ్వు వాలి ప్రశాంతంగా ఈ రెండింటినీ తిని నన్ను కూడా అనుగ్రహించు, నీ పాదస్పర్శకు నోచుకుని పవిత్రమవుతానన్నది. పైగా ఆ చెట్టుకి తెలుసు ఈయన భవిష్యత్తులో ఏమవుతాడో, అది కూడా దృష్టిలో పెట్టుకుని నా కొమ్మ మీద వాలు అన్నది. ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆ చెట్టు మీద వాలాడో లేదో ఈ మహానుభావుడి బరువుకు ఆ చెట్టు కొమ్మ పెళ్ళుని విరిగిపోయిందిట. అది 80 మైళ్ళ పొడవున్న కొమ్మ మీద అంత లావైన మోడు మీద వాలితే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ విరిగి నేల మీద పడిందా, రెండు నష్టాలు. ఒకటి, కిందన్నారు కొంతమంది ఋషులు వాళ్ళు పచ్చడైపోతారు. ఈ చెట్టు కొమ్మకి కాళ్ళు ఇలా పెట్టి తలకిందులుగా వేళ్లాడుతున్న కొందరు ఋషులున్నారు, వారి పేరు వాలఖిల్యులు. వాళ్ళు బొటన వేలంతుండి చిక్కిపోయి ఉంటారట, వికలాంగుల్లా కనపడతారు వాళ్ళు. అటువంటి మహానుభావులు, అరుదైన తపస్సులు వాళ్ళు, మహామహిమ కలిగిన వాళ్ళు. వాళ్ళు తలకిందులుగా చెట్టు కొమ్మని పట్టుకు వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నవారు. ఇప్పుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు నాశనమైపోవచ్చు, లేదా వాళ్ళకి తపోభంగం అవ్వచ్చు. అందుకని కంగారు పడి గరుత్మంతుడు టక్కన ముక్కును పట్టుకున్నాడు. పట్టుకుని ఆ కొమ్మని ముక్కును గరుచుకుని ఎగురుకుంటూ వెళ్ళి కశ్యపుడి దగ్గర నాన్నగారు అన్నట్టుగా సైగ చేశాట. ఎందుకని మాట్లాడితే కొమ్మ కింద పడిపోతుంది, ఎక్కడ వాలడానికి కాళ్లల్లో జంతువులు ఉన్నాయి, మాట్లాడడానికి వీల్లేకుండా ముక్కులో కొమ్మ ఉంది, ఇంత కష్టం ఎవరికి వస్తుంది, ఆయనకు వచ్చింది పాపం. సమర్థుడు గనక భగవంతుడు ఆయన పరీక్షించాడు. అందుకని తండ్రి దగ్గరకు వచ్చి సైగ చేశాట. తండ్రికి అర్థమయ్యింది, ఓహో ముక్కులో ఉన్న కొమ్మలో ఋషులు ఉన్నారు, అందుకే మా వాడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అనుకుని వెంటనే ఆ వాలఖిల్యులకి చేతులు జోడించి నమస్కరించి, మహానుభావులారా, వాలఖిల్యులారా, ఈ నా కుమారుడు కారణ జన్ముడు, లోకానికి ఉపకారం చేసేవాడు, బలవంతుడు, కొన్ని కారణముల చేత ఇతని అపరాధాన్ని మీరు క్షమించి ఈ కొమ్మ నుంచి దిగి ఎక్కడికైనా వెళ్ళిపోండి, అతన్ని రక్షించండి అనగానే వాళ్ళు, ఓహో గరుత్మంతుడా మమ్మల్ని పట్టుకుపోతున్నది అని ఆ కొమ్మ మించి కిందకి దూకి, గరుడా నువ్వు మా అనుగ్రహం వల్ల పుట్టినవాడివి, నీకు శుభం కలుగ్గాక, నీ దారిన నువ్వు వెళ్ళి విజయం పొందు అని దీవించి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొమ్మను ఎక్కడ వెయ్యాలి? అందుకని మళ్ళీ కొమ్మని చాలా జాగ్రత్తగా పట్టుకునే తడబడుతున్న మాటలతో, నోట్లో ఏదన్నా ఉంటే మాట స్పష్టంగా రాదుగా, అలా ముద్ద మాటతో, నాన్నగారు ఈ కొమ్మను ఎక్కడ వెయ్యనండి అన్నాడు. అనగానే ఆయన బాగా ఆలోచించి, హిమాలయంలో ఒక గొప్ప పర్వతం ఉంది, దానికి నిష్పురుషము అని పేరు. అక్కడ మాట వరసకు కూడా ఏ ప్రాణి ఉండడు. అక్కడ వారవేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. అక్కడ వారేయి అనగానే ఈ కొమ్మ అక్కడ వారవేసి అక్కడే ఉన్న ఒక బండరాతి మీద ఈ జంతువులు పెట్టుకుని శుభ్రంగా తిన్నాడు. తినగానే వాటికి శాప విముక్తి అయింది, ఈయనకి మహాబలం వచ్చింది, వాళ్ళ మంత్రశక్తులు వచ్చాయి. ఆ దెబ్బతో ఈయన మహావేగంగా స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఈలోపు స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలకి అపశకునాలు తోచాయి. అక్కడ అగ్నిహోత్రుడు చల్లారిపోవడం మొదలుపెట్టాడు. నందనవనమంతా విరిగిపోవడం మొదలుపెట్టింది. దాంతో ఇంద్రుడు కంగారు పడి ఏదో ప్రమాదం వస్తున్నది, స్వర్గం మీదకి ఎవరైనా రాక్షసులు దండయాత్రకు వస్తున్నారా గురువుగారు బృహస్పతి అని అడిగితే, అప్పుడు బృహస్పతి అన్నాడు, ఇది నీ తెలివి తక్కువతనం వల్ల తెచ్చుకున్న కష్టం అన్నట్ట. నేనేం చేశానన్నాడు మళ్ళీ ఇంద్రుడు. ఏం చేశావు ఒకసారి ఆలోచించు. చాలా కాలం క్రితం వాలఖిల్యులు అని పేరు కలిగిన అంగుష్ట ప్రమాణ మాత్రం శరీరంతో ఉన్నటువంటి కొందరు ఋషులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞానికి మనం వెళ్ళాం. అప్పుడు నువ్వు వాళ్ళని చూసి ఏమిటి శరీరాలు వికలాంగులు మీరును అని వాళ్ళని వేళాకోళం చేశావు. అందంగా లేరు, మూర్ఖులు మీరు అని వాళ్ళ శరీర అవయవ లోపాలను చూచి హాస్యమాడావు. వాళ్ళు తపశ్శక్తితో కావాలని బొటన వేళ్లంత శరీరాలు ధరించారు. వాళ్ళు నిజానికి వికలాంగులు కారు, వాళ్ళ తపశ్శక్తితో ఏ రూపమైనా ధరించగలరు. కానీ కొన్ని కారణముల చేత తమ శరీర సౌందర్యం బయటపడకుండా అలా బొటనవేలంత లిల్లీ పుట్స్లో ఉన్నారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు వేళాకోడవాడావు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒక భార్య గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుట్టుగాక, అతడు రెండవ ఇంద్రుడవుగాక అని యజ్ఞంలో ద్రవ్యం వేశారు. దాంతో ఇంద్రుడు భయపడిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు, నేను ఒక ఇంద్రుణ్ణి ఉండగా తొందరపడి వాలకీల్యులు యజ్ఞం చేశారు, ఆ యజ్ఞం వల్ల నీ భార్యలలో ఒక భార్య మరో ఇంద్రుణ్ణి కంటుంది, ఆ కొత్త ఇంద్రుడు నాకంటే 100 రెట్లు ఎక్కువ బలం ఉండాలి, అలా ఉండేవాడు పుట్టాలి అన్నారు వాళ్ళు. నాకంటే 100 రెట్లు బలం ఉన్న కొత్త ఇంద్రుడు పుట్టి నన్ను పదవీ భ్రష్టుని చేస్తే నేనేమైపోతాను, నన్ను రక్షించండి అన్నట్ట. అప్పుడు కశ్యపుడు మళ్ళీ వాలఖిల్యుల దగ్గరకు వచ్చి, వాలఖిల్యులారా, బ్రహ్మదేవుడు ఈ ఇతణ్ణి ఇంద్రుణ్ణి చేశాడు, ఈ పురంధరుణ్ణి ఇంద్రుణ్ణి చేసి యుగాంతం వరకు ఇతడే ఇంద్రుడు అని పదవీ కాల నిర్ణయం చేశాడు. బ్రహ్మగారు ఇచ్చినటువంటి పదవీ కాలాన్ని మధ్యలో తొలగించే అధికారం మనలాంటి వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తూ ఏమన్నారు, కశ్యపుడికి మరో ఇంద్రుడు పుట్టుగాక, అతడు ఈ ఇంద్రుడి కంటే 100 రెట్లు బలవంతుడవుగాక అన్నారు. అప్పుడు ఇద్దరు ఇంద్రులుంటే ఎంత నష్టం, పైగా ఇద్దరు నా కొడుకులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే నేను చూడగలనా, కాబట్టి మీ మాట అసత్యం కాకుండా బ్రహ్మగారు మా ఇంద్రుడికి ఇచ్చిన వరము వ్యర్థం కాకుండా నేను ఒక మధ్య మార్గాన్ని సూచిస్తాను, వింటారా అనగానే వాళ్ళు కోపం చల్లారిపోయి వింటాము అన్నారు. అయితే ఓ పని చేద్దాం, మా ఇంద్రుడు ఇంద్రుడి కిందే స్వర్గాన్ని పరిపాలిస్తాడు, మీరు యజ్ఞము ద్వారా నాకు మరో ఇంద్రుడు పుట్టాలన్నారే, అతడు పక్షీంద్రుడై, పక్షులకు మాత్రమే ఇంద్రుడై అంటే రాజై శ్రీమన్నారాయణుడికి వాహనమవుతాడు, 100 రెట్లు బలమున్నా ఇంద్రుడితో మాత్రం అతనికి విరోధం లేకుండా ఉంటుంది, ఇంద్రుడితో క్రమంగా మైత్రే చేసుకుంటాడు. మీరు పెట్టిన శాపం వల్ల ఇంద్రుడితో తగాదా అతనికి క్షణకాలమే ఉండుగాక అని ఆ యజ్ఞంలో కొత్త మంత్రం చదివించి వాళ్ల చేత ద్రవ్యం విరేల్చాడు. ద్రవ్యం విరేల్చగానే శాపం మారింది. ఈ కథని ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పి, గుర్తుందా, ఆ వాలఖిల్యుల యొక్క తపశ్శక్తి వల్ల, యజ్ఞశక్తి వల్ల కశ్యప ప్రజాపతికి వినత వల్ల గరుత్మంతుడు పుట్టాడు. ఆ గరుత్మంతుడు ఇప్పుడు స్వర్గానికి వస్తాడు. మీ ఇద్దరికి ఎక్కువ తగాదా ఉండదు, కానీ నువ్వు ప్రస్తుతం అతన్ని జయించలేవు, అతడు మహావీరుడు, నీకు 100 రెట్లు బలం కలిగిన వాడు, చిరజీవి, నువ్వు అమృతం తాగితేనే జరామరణాలు లేకుండా ఉంటావు, అతడు అమృతం తాగకుండా కూడా జరామరణాలు లేనివాడు అనగానే ఇంద్రుడు, ఏమైనప్పటికీ నా అమృతాన్ని నేను కాపాడుకుంటాను, ఎవరక్కడ మన దేవతలంతా అమృతాన్ని రక్షించండి అన్నాడు. ఈలోపు గరుత్మంతుడు వచ్చాడు, అమృత రక్షకులందరినీ గోళ్లతో చీల్చి ముక్కుతో పొడిచి రెక్కలతో కొట్టి చల్లాచెదరు చేసి పారేశాడు. అమృత భాండాన్ని ఎత్తుకుని పోవడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమయ్యాట. యోగజాతకుడు గనక పిలవకుండా ప్రత్యక్షమయ్యాడు ఆయన. దాని వెనకాతల కొన్ని కారణాలుంటాయి. ఈయన పూర్వజన్మ రహస్యం కూడా ఉంది. ఈ గరుత్మంతుడు ఒకనొక జన్మలో స్వయంభువ మునుగు కాలంలో 10,000 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ పుణ్యం ఈ జన్మలో కాపాడింది. అందుకే శ్రీ మహావిష్ణువు నీలమేఘఛాయ శరీరుడై ఆయనకి దర్శనమిచ్చి, నాయనా గరుడ, నీ బలం, నీ సాహసం, మాతృభక్తి, అన్నిటికీ మించి నిషాద పర్వతంలో ఉన్నటువంటి రాక్షసుల్లాంటి నిషాదుల్ని సంహరించి లోకరక్షణ చేసావుగా, అలా లోకరక్షణ చేసేటటువంటి నీ సద్బుద్ధి ఇవన్నీ నాకు నచ్చాయి, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నీ అంతటి వాడు దర్శనమివ్వడమే నా అదృష్టం. ఇంత పూర్వం ఉన్న పరాక్రమంతో పలికిన మాటలు వేరు, కానీ ఇప్పుడు విష్ణువు కనబడగానే అత్యంత వినయంతో ఇలా మాట్లాడేట ఆయన. అందుకే జ్ఞానులు అన్ని ఎడలా ఒక రకంగా ఉండరు, పాపాత్ముల దగ్గర ఒక రకంగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ దగ్గర విసురు చూపిస్తాడు. ఈయన భగవంతుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అని తెలుసు కనుకే అత్యంత వినయంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఇలా అన్నట్ట, ఏ తపస్సు చెయ్యకుండా నాకు నువ్వు దర్శనమిచ్చావు, వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము చూడలేక గజగజలాడతారట, అటువంటిది నేనేం పుణ్యం చేశానో తెలియదు, నాకు పిలవకుండా దర్శనమిచ్చావు, ఇక్కడ శక్తి నాది కాదు, నీ కరుణ గొప్పది, శక్తి వల్ల ప్రత్యక్షమయ్యావు నువ్వని నేను గర్వించను, నీ కరుణ గొప్పది గనక, అవ్యాజ కరుణామూర్తివి గనక, నీ అంతట నీవు దర్శనమిచ్చావు, అటువంటి నిన్ను ఏమని కోరతాను. అజరశ్చ అమరశ్చ స్వాం అమృతేన వినాప్యహం ఏవమస్త్వితి తం విష్ణుః వవాచ వినతాసుతం. నాకు ఈ రోజు నుంచి అమృతము తాగకుండానే, నాకు అమృతం మీద అస్సలు కోరిక లేదు, ఈ అమృతం ఏదో దేవతల కోసం వచ్చిన అమృతం, నాకు నీ కరుణామృతం వచ్చింది చాలు, నీ కరుణామృతం ముందు ఈ అమృతం దేవతలిచ్చే అమృతమేం గొప్ప, కాబట్టి నాకు కరుణామృతం కావాలి, కానీ దేవలోకంలో ఉన్న అమృతం నాకు వద్దు, అమరుల యొక్క అమృతం వద్దు, దానిని నేను ఆస్వాదించను, అంటే రుచి చూడను, అది తాగకుండానే ముసలితనం రాకూడదు, మరణం రాకూడదు. అందుకే అజరహ అమరశ్చ, నాకు ఇటు ముసలితనం మరణం లేకుండా నిత్య యౌవనంతో ఉండాలి, ఆ తర్వాత నువ్వేమిస్తావు వరాలు నీ ఇష్టం, నీ సేవ నా చేత చేయించుకో అనగానే ఆయన ఏం చేశాడు, నాయన ఎంత సామాన్యమైన కోరిక కోరావు, అసలు నేను ఇంకా ఎక్కువ వరం ఇద్దాం అనుకున్నాను, అయినా నువ్వు కేవలం అజరామరత్వమే కోరావు, నా కరుణ కోరావు, అందుకే నేను నీకు మెచ్చి వరం ఇస్తున్నాను. నాకు అనఘ వాహనంబవై మహాధ్వజమవై యుండుమనిన పక్షయును ప్రసాదమను చుమ్రొక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తివై చెవాసవుండు. ఈరోజు నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు, మీ అమ్మకి దాస్యవిముక్తి అయ్యాక కొన్ని రుణములు ఆ తల్లికి తీర్చి తక్షణం వైకుంఠానికి వచ్చాయి, ఒంటరిగా కాదు మాతృసమేతంగా, ఒక్క కొడుకు అలాంటి వాడు పుట్టాలండి, నీ ఒక్కడివే వైకుంఠానికి రావడం కాదు, భూలోకంలో నీకు మీ అమ్మకి కొన్ని రుణాలు ఉన్నాయి, అవి తీర్చేయి, చేయవలసిన పనులు చేసేసి అమ్మతో సహితంగా వైకుంఠానికి రా అన్నాడు ఆయన. అక్కడే వేదవ్యాస మహర్షి అంటాడు మూలంలో, ఒక్కడు పుడితే చాలు కొడుకు అటువంటి వాడు, ఈ లోకంలోనూ తల్లిని రక్షించాడు, కీర్తి తెచ్చిపెట్టాడు, చేయవలసిన పనులు చేశాడు, పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు, శరీరంతో సహితంగా స్వర్గానికో లేక ఇంకో బ్రహ్మలోకానికో వెళ్ళడం కాదు, ఏకంగా వైకుంఠానికి వెళ్ళాడు, ఆ వెళ్ళేటప్పుడు తల్లిని తీసుకెళ్ళాడు, ఇలా మాతృమూర్తిని సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్లే కొడుకు లభిస్తే ఆ జీవి ఎటువంటి సుకృతం చేసిన వాడో ఆలోచించుకోండి, అటువంటి సుకృతం చేసుకున్న వాళ్ళకి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇలాంటి కొడుకులు పుడతారు. ఆదిశంకరాచార్యులు వారు తల్లి శరీరం విడిచిపెట్టే ముందు వైకుంఠం కైలాసం చూపించి నీకేం కావాలో కోరుకో అంటే నాకు వైకుంఠం కావాలందుట ఆవిడ, ఆయన శరీరంతో పంపల, శరీరం విడిచిపెట్టాక అమ్మని పైకి పంపించగలిగాడు ఆయన, కానీ ఈయన గరుత్మంతుడు సశరీరంగా పంపించగలిగాడు తల్లిని, ఏదైనా అదృష్టమే కదండి, అసలు తల్లికి బతికొండగానే ఇంకా శరీరం ఉండగానే ప్రాణం పోయే ముందు ముసలావిడికి పూర్ణానదీ తీరంలో ఆదిశంకరాచార్యులు వారు ఏకకాలంలో ఇదిగో కైలాసం ఇలా ఉంటుంది చూసిరా, మళ్ళీ కిందకి ఆత్మ ఇందులోకి తీసుకొచ్చాయి, ఆ తర్వాత వైకుంఠం చూడు, ఈ రెండూ చూసి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో నువ్వే కోరుకో, ఛాయిస్ ఈజ్ ఓవర్స్ అన్నాడు ఆయన. అసలు ఎవడన్నా అడగలడా? అప్పుడు ఆవిడ కూడా కైలాసము బాగుంది, వైకుంఠం బాగుంది, కానీ వైకుంఠంలో కొంచెం నగలు దగిడి బాగుంది, అక్కడికే పంపించింది ఆవిడ. ఇది శంకర చరిత్రలో ఉన్నమాట చెబుతున్నా, నేనే నా సొంత పెత్తనతో చెప్పడల్లా. సహజంగా వైకుంఠంలో మరి భోగాలు ఎక్కువ ఉంటాయి కదా, చూడగానే ఆ నగలు ఆ అద్భుతం ఆ సౌందర్యం ఈ రెండూ రెండే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందుకని నన్ను వైకుంఠానికి పంపించంటే పంపించాడు ఆయన. అందుకే వ్యాసుల వారు చెప్పినట్టుగా మనం నిత్యం ఇలాంటి పురాణ శ్రవణములు చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో మనల్ని ముక్తికి పంపించగలిగే కుమారుడు పుడతాడు, లేదా కూతురు పుడుతుంది. కూతురు కొడుకు ఇద్దరు కూడా మోక్షానికి పంపగలరుసమండి, మీకు భారతంలోనే వస్తుంది. కాబట్టి భారతం శ్రద్ధగా వింటే ఈ జన్మలో మీకు మోక్షం వచ్చి తీరుతుంది, కొంచెం శ్రద్ధగా వింటే. ఎందుకంటే ఇందులో ఎన్ని విశేషములు ఉన్నాయో, యయాతి మహారాజు గారు నాశనం అయిపోతూ ఉంటే ఆయన కూతురు కొడుకులు ఆయన్ని మళ్ళీ స్వర్గానికి పంపారు, అక్కడ చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి ఆ సందర్భంలో చెప్పుకుంటాం, ఇప్పుడు మనం ఎలాగో చెప్పుకోకర్ల. సత్సంతానాన్ని పొందితే ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. ఆ సత్సంతానం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందువల్ల మహర్జాతకులు యోగజాతకులు నిరంతరం తమ జీవితాన్ని పవిత్రంగా గడుపుతారు, పవిత్ర కథలు వింటారు. వీలున్నంత వరకు పవిత్రంగా కాలక్షేపం చేసేవాడికి ఏదో ఒక జన్మలో అటువంటి కొడుకులు పుడతారట. ఆ పుత్రుల వల్ల లోకాలను జయించగలుగుతాం. ఈ విధంగా ఆయన, నువ్వు నాకు వాహనమవుతావు, నీ తల్లితో పాటు వైకుంఠానికి రా, ఇంకా ఇంకో వరం కూడా ఇస్తున్నాను, నేను రథం మీద ఎప్పుడు వెళ్ళినా లేక ఏదైనా వాహనం మీద వెళ్ళినా ఆ వాహనం మీద జెండా ఉంటుందిగా, ఆ జెండా మీద నువ్వే గుర్తుగా ఉండు, గరుడధ్వజం నాకుండుగాక, మహాధ్వజమవై ఉండుము అన్నాడు ఆయన. ఒక మహాధ్వజంగా నువ్వు వర్ధిల్లు అని వరం ఇచ్చాడు. ఇంకెంతకంటే యోగం ఏంటంటే విష్ణువు యొక్క ధ్వజం ఎప్పుడు గరుడధ్వజం, ఏ అవతారంలో ఉన్నా ఇలాంటి వరాలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలోనే ఈ అమృతాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుని అంతం చూస్తాను, మా దేవతలందరినీ చల్లా చెదరు చేసి అమృత భాండాన్ని పట్టుకుపోతాడా, ఎక్కడున్నాడు అంటూ ఇంద్రుడు ఐరావతం మీద మహావేగంగా వచ్చాడు. అప్పుడే విష్ణు అదృశ్యమయ్యాడు, అమృత భాండం పుచ్చుకుని గరుత్మంతుడు భూలోకానికి రాబోతున్నాడు. ఆ సమయంలో దూరం నుంచే ఇంద్రుడు ఆయన్ని చూచి చేతిలో ఉన్న వజ్రాన్ని ఆయన మీదకి విసిరాట, టక్కన వజ్రాయుధం విసిరేశాడు. అలా వస్తున్న వజ్రాయుధాన్ని చూశాడు ఆయన. వెంటనే ఏమన్నాడో తెలిసిన, ఓ వజ్రాయుధమా, నువ్వు నా శరీరానికి తగిలితే నువ్వు ముక్కలు ముక్కలైపోతావు, తర్వాత నీ ఇష్టం, నువ్వు నన్నేమీ చేయలేవు, కానీ నేను నిన్ను గౌరవించాలి. ఎందుకో తెలుసిన, దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపోసవి నువ్వు, ఆ మహర్షిని బట్టి నిన్ను గౌరవిస్తున్నాను. ఇంద్రుడంతటి వాడి ఆయుధాన్ని గరుత్మంతుడు అవమానించాడు అనే చెడ్డ పేరు నీకు రాకూడదు, నాకు రాకూడదు. నువ్వు నన్ను తాకావా నువ్వు నశిస్తావు, తాకకుండా విడితే అది ఒక బాధ, కాబట్టి మధ్య మార్గం చేస్తాను. నా ఎడం వైపున్న రెక్కలలో ఒక్క ఈక నువ్వు పీక్కుని పట్టుకుపో, ఆ ఒక్క ఈకతో వెళ్ళిపోయి వెనక్కి అన్నట్ట. అది కూడా డా అన్నాడు, డా రెక్క, ఎడమ రెక్క. శ్రీనాథుడు అందుకే మహాద్భుతమైన హరవిలాసంలో అంటాడు, ఆ సునా ఆశీరు నహంకార గరిమకు భుజగాంతకుని ఈక పోక సాక్షి అంటాడు. హరవిలాసం చాలా గొప్పది. శ్రీనాథుడి కాశీఖండము హరవిలాస కావ్యాల్లో, ఓయి ఇంద్ర నువ్వెంతో గొప్పవాడివే, కానీ నీ అహంకారం యొక్క గొప్పతనం ఎటువంటిదో తెలుసా, నువ్వెంత పరాక్రమవంతుడివో తెలుసా, నీ పరాక్రమానికి చిహ్నం భుజగాంతకుని ఈక పోక సాక్షి. భుజగాంతకుడు అంటే మీకు అర్థమైంది, పాముల్ని సంహరించే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలో ఉన్న ఒక్క ఈక సాక్షి. ఆ ఈకతోటి వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పాడు, అది కూడా గౌరవంగా ఇచ్చాట. నిజానికి వజ్రమైతే ఆ ఏకను కూడా పేకలేదు, కానీ కావాలని నీ మీద గౌరవంతో ఎడమ వైపు ఉన్నటువంటి రెక్కలలో ఒక్క ఏక ఇస్తున్నాను, నేనిస్తే అది నీకు అవమానం, నువ్వు వచ్చి పీక్కుని పట్టుకుపో అనగానే ఆ వజ్రాయుధం ఒక ఏకను తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకు మించి నాకు శక్తి లేదు, ఆయన కరుణించి ఇచ్చాడు కాబట్టి ఏకైనా తెచ్చాను, ఈ ఏకపోకతోటి నేను పోతానందిట. ఇంద్రుడు తెల్లబోయాడు, నూరు రెట్లు బలం నాకంటే ఏమిటో అనుకున్నారు, ఇప్పుడు అర్థమయ్యింది, ఇటువంటి మహావీరుడితో విరోధం తెచ్చుకుంటే ఎప్పుడూ ప్రమాదమే అనుకుని శాపం కూడా అక్కడితో పరిసమాప్తం అయిపోయింది. వాలకిల్యులు శాపం ఏమిటి, కించిత్ కాలమే ఇంద్రుడితో నీ విరోధం, ఆ తర్వాత మీ ఇద్దరు స్నేహితులు అయిపోతారు అన్నారుగా వాళ్ళు తర్వాత. అందువల్ల వెంటనే ఇంద్రుడు వచ్చి, మిత్రమా ఈ రోజు నుంచి మనం మిత్రులం, ఒకటేమిటంటే తండ్రి మనిద్దరికీ కశ్యపుడే, మా అమ్మ అదితి, మీ అమ్మ వినత, సొంత అక్క చెల్లెళ్ళు దక్షుడు కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళ బిడ్డం, ఒక్క తండ్రి బిడ్డలం, మనలో మనకి వైరుధ్యం ఏమిటి, కాబట్టి మనం మిత్రులుగా ఉందాం అని కరచాలనం చేసి, ఆ తర్వాత నాకు ఒక చిన్న కోరిక, నువ్వు ఈ అమృతం పాములకి పట్టుకెళ్ళిస్తున్నావు, పాములకు అమృతం పోస్తే అది విషమైపోతుంది. అసలు ఇప్పటికే ఈ పాములు విజృంభించి లోకాలను నాశనం చేస్తున్నాయి. ఇప్పుడు అమృతం తాగాయనుకోవి, వాటికి చావు ఉండదు. వాటికి చావు ఉండకపోతే లోకంలో ప్రజలకి చచ్చే చావు వస్తుంది, అందరినీ సంహరిస్తాయి. అప్పుడు పద్మాకర్ గారు పురాణం చెప్పడానికి ఆయన బతకడు, వినడానికి జనం ఉండరు. అప్పుడు గుంటూరు ఏమవుతుంది, గుంటూరు లేకపోతే ప్రపంచం ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచించరు. కాబట్టి లోకశ్రేయస్సు కోసం ఎవరితో వాళ్ళకి దక్కకుండా చెయ్యాలి అనగానే, నీవన్నది నిజమే, నాకు మాత్రం ఇష్టమా, కానీ ఈ అమృతం ఇవ్వకపోతే మా అమ్మకి దాస్య విముక్తి ఎలాగా, నాకు విముక్తి ఎలాగా అన్నాడు ఆయన. దానికి ఒక మార్గం చెబుతాను, అమృతమును స్నానము చెయ్యకుండా అశుచిగా ముట్టుకోకూడదు, తాకకూడదు, త్రాగరాదు. నువ్వు అమృతం పట్టుకెళ్ళి పాములకిచ్చి దర్భల మీద అమృత భాండం పెట్టమను, వాళ్ళందరినీ సముద్ర స్నానం చేసి వచ్చి త్రాగమను. వాళ్ళు అలా స్నానానికి వెళ్ళగానే నేను ఇలా వచ్చి దాన్ని ఎత్తుకుపోతాను. మీ అమ్మ కోరిక నీ కోరిక తీరుతుంది, మీకు దాస్యవిముక్తి అవుతుంది. వాళ్ళకి ఇచ్చినట్టుగా మాట నువ్వు ఎలాగో అనిపించుకుంటావు. వాళ్ళు అమృతం తాగడానికి వచ్చేలోపు నేను పట్టుకుపోతాను, వాళ్ళకి ఉభయభ్రష్టత్వం అవుతుంది అనగానే ఇది బాగుంది అన్నాడు ఆయన. వెంటనే పరుగు పరుగున భూలోకానికి వచ్చి పిండిగారిని పిలిచాడు. పిండిగారి కొడుకుల్ని, పెద్ద పెద్ద గిన్నెల్లాంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఓ సర్పవీరులారా, ఓ పిండిగారు, పంచభూతాల సాక్షిగా ఈ అమృత భాండం మీ చేతిలో పెడుతున్నాను, నాకు నా తల్లికి ఈ క్షణం నుంచి దాస్యం నుంచి విముక్తి కలిగింది అని ఆ అమృత భాండం అప్పగించేశాడు. తల్లిని తీసుకున్నాడు. ఒక్క మాట, ఈ అమృత భాండమును అసలు నిజానికి ముట్టుకోవడం కూడా ధర్మం కాదు, ఎప్పుడు స్నానం చేయకుండా. మీరు దర్భలను ఈ నేల మీద పరిచి దానిమీద ఈ కొండను పెట్టి స్నానం చేసి వచ్చి అమృతం తాగండి. స్నానం చేయకుండా అమృతం తాగితే అది మహాప్రమాదం, అపచారం. దానివల్ల ఉపకారం కూడా మీకు జరగదు, అపకారం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించి తల్లితో వెళ్ళిపోయాడు. వీళ్ళంతా మంచి దర్భలు పట్టుకొచ్చి, పవిత్రమైన దర్భలు పట్టుకొచ్చి అక్కడ ఆస్తరణం చేసి పరిచి దానిమీద కొండ పెట్టి తర్వాత సముద్ర స్నానానికి వెళ్ళారు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తారులేండి, అందుకని ఆ పాములు ఇంట్లోకి మానవమత్తుడు రాడు కదా, అందుకని ధైర్యంగా వాళ్ళు హాయిగా స్నానానికి వెళ్ళారు. ఈలోపు ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో భాండం అపహరించుకుపోయాడు. తిరిగి వాళ్ళు స్నానం చేసి వచ్చాక చూస్తే భాండం మాయమైపోయింది. అప్పుడు పడి ఏడ్చేట వాళ్ళు, బలవంతుడైన గరుత్మంతుడనే ఒకనొక సేవకుడు మనకు దూరం అయిపోయాడు. మనల్ని జరామరణాలు లేకుండా చేసే మందు అమృతము మాయమైపోయింది. రెంటికించడని రేవడయ్యాం, ఉభయభ్రష్టత్వం పొందాం అని ఏడ్చారట. రెంటికించడిన రేవడు అని ఒక గొప్ప సామెత ఉన్నది. ఒక ఆయన బట్టలు ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలేమో నీళ్లల్లో ఉన్నాయి, బండరాయి మీద ఉతుకుతున్నాడు. కొన్ని బట్టలు ఏం చేశాడు, బయట ఆరేశాడు. ఆరేసిన బట్టలు అక్కడున్నాయి, నీళ్లల్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలికి ఆ బట్టలు ఎగిరిపోతున్నాయని నీళ్లల్లో ఉన్న బట్టలలో వదిలేసి ఒడ్డు మీదకి పరిగెత్తాడట. ఈలోపు ఏమైంది, పెద్ద కెరటం వచ్చి ఈ బట్టలు ఎత్తుకుపోయింది. అరేరే ఈ బట్టలు ఎత్తుకుపోతున్నది ఈ నది అని చెప్పి నదిలో బట్టలు కొట్టుకుపోతున్నాయని మళ్ళీ ఇలా వచ్చాట. ఈలోపు ఏమైంది, గాలికి అవి ఎగిరిపోయాయి. ఈ నీళ్లల్లో కెరటాల వల్లేమో ప్రవాహం వల్ల ఈ బట్టలు పోయాయి. అందుకని రెంటికించెడిన రేవడు, బట్టలు ఉతికేవాడు రెంటికి చెడ్డాడనమాట. రేవడి అంటే రేవులో బట్టలు ఉతికేటటువంటి స్థానం అనమాట. ఈ విధంగా రెండింటికి దూరం అయ్యాడు. నా సామెత పట్టింది. ఇప్పుడు మన బతుకు అలా అయిపోయిందని పాప వీళ్ళు బాధపడ్డారు. ఇంతలో కొన్ని పాములు, ఆత్రం ఎక్కువ కదా, ఈ అమృతాన్ని దర్భల మీద పెట్టాం, ఈ కొండను ఎవడో ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోయేటప్పుడు కొంచెం అమృతం చుక్కలు దీని మీద పడ్డట్టుగా కనబడుతున్నాయి, ఈ కాస్త తాగినా జరామరణాలు ఉండవేమో అని ఆ చిన్న చిన్న అమృత బిందువుల మీద ఆశ కొద్దీ ఆ దర్భల్ని నాలిక మీద పెట్టుని ఇలా బర్రును నాకారు. నాకైతే అమృతం లోపలికెళ్ళలేదు కానీ ఆ దర్భలు మంచి పదునుగా ఉంటాయి. దర్భలు చాలా పదునండి, చేతులు కూడా కోసుకుపోతుంటాయి. ఒక్కోసారి దెబ్బతో నాలుకలు చీరికిపోయాయి. అప్పటి నుంచి పాములు ద్విజిహ్వికలు అయిపోయాయి, రెండు నాలుకలు అయిపోయాయి వాటికి. ఈ విధంగా పాములకి ఉన్న నాలుగు కూడా పోయి రెండు నాలుకలై మానవుల్లా మాట్లాడే శక్తి కూడా కోల్పోయేటవి. అందుకే లోకద్రోహులు, అన్యాయముగా విజయం పొందేవాళ్ళు సిద్ధామృతమును కూడా సిద్ధించుకోలేరు. దగ్గరకు వచ్చిన అమృతం కూడా వాళ్ళ నోటికి మాత్రం దక్కదు. ఇది జరిగిన వెంటనే గరుత్మంతుడు తల్లితో కలిసి హాయిగా కొంతకాలం తర్వాత అన్ని రుణాలు తీర్చుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయనకి సుపర్ణుడు, మంచి బలమైన రెక్కలు కలిగిన వాడు, ఇంద్రుడి వజ్రం దెబ్బతిని కూడా చెక్కు చెదరనటువంటి రెక్కలు కలిగిన వాడని పేరు వచ్చింది. అదే కాకుండా విష్ణుమూర్తి మరొక వరం ఇచ్చాడు. గరుత్మంతుడు ఇలా రెక్కలు ఒక్కసారి అనగానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ఆయన రెక్కల నుంచి వస్తుందట. ఎంత అదృష్టం అండి అది. భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. సాధారణంగా పక్షులు రెక్కలు టప్ టప్ అని కొట్టుకుంటే అందులోంచి శబ్దమే వస్తుంది, ఇంకేం రాదు, ఇది టపటప శబ్దమే మిగులుతుంది. కానీ ఆయనకి రెక్కలు ఒక్కసారి అల్లార్చగానే ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరీ మంత్రం వస్తుంది. ఇప్పటికి కూడా జ్వాలాదేవి అని ఒకటి ఉన్నది హిమాచల్ ప్రదేశ్లో, అక్కడ ప్రతి అమావాస్యకి, త్రయోదశికి, ఏకాదశికి రాత్రి 12 గంటల్లో ఈ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరీ శబ్దం వస్తుందిట. అక్కడున్న జ్వాల గరుత్మంతుని శరీరం నుంచి వస్తుంది అని మనకి అక్కడున్నటువంటి స్థల పురాణం చెబుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మేము రేపు 27 ఆగస్టు నుంచి అక్కడ దేవీ భాగవతం కూడా అందుకే చేస్తున్నాం, ఆ రోజులు కావాలని వెతుక్కుని పెడుతున్నాం. ఆ సమయంలో రాత్రిపూట 12 గంటలకు ఒక గొప్ప మధుర నాదం వస్తుంది. చాలామంది యోగులు, సిద్ధపురుషులు ఆ నాదాన్ని విన్నారు. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యులు వారు ఆ నాదాన్ని విన్నాను అని వారి జీవిత చరిత్రలో చెప్పారు. అంత గొప్ప స్థలం అన్నమాట. గరుత్మంతుడు అక్కడికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు రెక్కలలో కొడతాడు, కొట్టినప్పుడు అక్కడి నుంచి ఆ నాదం వస్తుందని. అక్కడ విష్ణుమూర్తి అర్ధరాత్రి వేళ కొన్ని తిథులలో అమ్మవారిని స్వయంగా పూజిస్తాడని మనకి ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా గరుత్మంతుడి దాన్ని వెళ్ళిపోయాక ఆదిశేషుడు ఒకరోజున బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మా సోదరులు చేసిన తప్పులకి నా మనస్సు ఉడికిపోతోంది, అధర్మంతో మా అమ్మ సవతిని దాసీని చేసుకుంది, నాకు ఈ శరీరం మీద వ్యామోహం పోయింది, నీ అనుజ్ఞ తీసుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట. యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టనా లేక చచ్చిపోనా ఆత్మహత్య చేసుకోనా అంటే ముక్కు మీద వేలేసుకుని బ్రహ్మ అన్నాడు, నువ్వు మహాత్ముడివి, మహాబలశాలివి, ధర్మపరుడివి, నీ సోదరుల అధర్మం నీకు నచ్చలేదు, కాబట్టి తపస్సు చేయటం వల్ల నీకు నేను కొన్ని శక్తులు ఇస్తున్నాను. శ్రీ మహావిష్ణువుకి పానుపువై 1000 పడగల మీద నిరంతరం ఈ భూమండలాన్ని ధరించు, భూమిని రక్షించే శక్తి నీకే ఉన్నది, భూమిని రక్షిస్తూ కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించి భూలోకంలో అవతారం కూడా ఎత్తగలిగే శక్తి నీకు ఇస్తున్నాను, ఇంకెప్పుడు ఆత్మహత్య అనే మాట రానివ్వకు, తప్పు నువ్వు చేయలేదు, నీ తల్లి చేసింది, సోదరులు చేశారు, వారి తప్పులో నీకే భాగం లేదు అనగానే ఆదిశేషుడు ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళి ఆయనకి పానుపుగా ఉండి 1000 పడగల మీద నిరంతరం భూమిని మొయ్యడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాసుకి ఏం చేశాడు, ఒకరోజున ఎంత పొరపాటు జరిగింది మా వల్ల, ఒక్క మా వల్ల అంటే మా జాతి వల్ల మాత్రమే కాదు, మా జాతికి మూలకారకురాలైన మా అమ్మ వల్ల కూడా ఈ అపరాధం జరిగింది, అమ్మ చేసిన తప్పుకి ఇప్పుడు ఈ పుత్రులంతా బలైపోతున్నారు. ఆదిశేషుడు తన స్వార్థం తాను చూసుకున్నాడు, నేను శివుడి మెడలో ఉంటాను గనక, పైగా అమృతాన్ని మధించేటప్పుడు దేవతలంతా కలిసి నాకు జరామరణాలు ఉండవని వరమిచ్చారు కాబట్టి నాకు చావు ఉండదు, ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి, మా అమ్మ శాపం వల్ల వీళ్ళంతా జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో బూడిదైపోతారు, ఇప్పుడు వీళ్ళంతా బూడిదవ్వకుండా నా జాతిని ఎలా రక్షించుకోవాలి అని ఈయనకింకా కొంత జాతి మీద పిచ్చుంది గనక వాళ్ళందరినీ సమావేశపరిచాడు. అప్పుడు అందులో కొన్ని పిచ్చపాములు ఉంటాయిగా, ఆ పిచ్చవన్నయట సర్పాలు, దీనికి ఇంత ఆలోచన ఏముంది, ఎప్పటి కలియుగ ఆరంభకాలం అప్పటికి అసలు ఎవరుంటారో తెలియదు, ఆ జనమేజయుడు అనేవాడు పుట్టాడు అనుకుందాం, మనందరం వెళ్లి వాడు యజ్ఞం చేస్తూ ఉంటే బుసబుస అని అక్కడ బుసలు కొడదాం, ఆ దెబ్బకి ఋత్విక్కులంతా పారిపోతారు, వాళ్ళు పారిపోతే యజ్ఞం అంతా చల్లా చెదరైపోతుంది, వాళ్ళు యజ్ఞంలో భోజనాలు పెడతారుగా ఆ భోజనంలో విషం కక్కుదాం అని కొన్ని పావులున్నాయి. మరికొన్ని పావులున్నాయి, అబ్బే ఎందుకు జనమేజయుడిని యజ్ఞం చెయ్యొద్దని బతిమాలుకుందాం, బ్రాహ్మణ వేషంలో వెళ్లి వరాలు అడుగుదాం, ఆయన వరాలు ఇస్తాడు, యజ్ఞం ఆగిపోతుంది అన్నట్టు కొన్ని. ఇలా ఎవరి దారిన వాళ్ళు కబుర్లు చెబుతుంటే వెంటనే మరికొన్ని సర్పాలు ఉన్నాయి, అంటే బ్రాహ్మణోత్తముల యొక్క మంత్రములు మీకు అంత తేలిగ్గా కనబడుతున్నాయా, వాళ్ళు సరియైన నిష్ఠాగరిష్ఠులై యజ్ఞం చేసి మంత్రం చదివితే ఆ మంత్రం దగ్గర మీరు బుస్సు అనలేరు, అక్కడ ఆ మంత్రం దెబ్బలకి మీరు వాళ్ళ మీద కాటేయడానికి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా యజ్ఞగుండంలో పడి కాలి బూడిదైపోతారు, వారి శక్తులు మాకు తెలుసు, కాబట్టి ఏదో ఋత్విక్కుల్ని కాటు వేసి చంపేసి అక్కడ వినడానికి వచ్చిన వాళ్ళు, మంత్రాలు వినడానికి వచ్చేవాళ్ళు, యజ్ఞం చూడడానికి వచ్చేవాళ్ళని చంపేస్తే యజ్ఞం చల్లా చెదరైపోతుంది అనుకోవడం భ్రమ, అక్కడ ఋత్విక్కులు మహానుభావులు, వాళ్ళ మంత్రశక్తి ముందు మన కసుబుస్సులు విషాలు పనికిరావు, ఈ ఆలోచన పనికిరాదని కొందరన్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక కుర్రాడు లేచాడు, అందరికంటే చిన్నవాడు, వాసుకి యొక్క తమ్ముళ్లలో చిట్ట చివరివాడు, వాడి పేరు ఏలాపుత్రుడు. ఈ ఏలాపుత్రుడు అన్నాడు, మీకు రహస్యం చెబుతున్నాను, మన జాతికి సర్వనాశనం ఎప్పటికీ రాదు అన్నాడు ఆయన. ఇంతకీ మన జాతికి సర్వనాశనం రాదని నువ్వు ఎలా చెప్పగలవు, మాకందరికీ చెప్పదలిచిన ఆ పరమరహస్యం ఏమిటన్నారు తక్కినవాళ్ళు. అమ్మ మిమ్మల్ని శాపం పెట్టి జనమేజయుడు సర్పయాగంలో బూడిదైపోండి అన్నదే ఆ సమయంలో నేను చిన్న పిల్లవాడిని మీ అందరికంటే నేను అమ్మ ఒళ్ళో పడుకుని ఉన్నాను. ఆ సమయంలో ఒక తమాషా జరిగింది. ఈ శాపం పెట్టిన వెంటనే బ్రహ్మదేవుడు దేవతలు అక్కడికి వచ్చారు. దేవతలంతా ఏమమ్మా ఏమిటి చడికోద్రేకంలో పిల్లల్ని శాపం పెట్టడం ధర్మమా అన్నారు. వాళ్ళంతా అదృశ్య రూపంలో ఉన్న ఒక్క అమ్మకి మాత్రమే కనబడేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరికీ కనబడరు. అయినా అమ్మ ఒళ్ళో ఉన్న కారణం చేత నాకు కనబడ్డారు, మీకెవరికీ కనబడలేదు. ఎందుకంటే మీరు అమ్మ ఒళ్ళో లేరు కనుక. తల్లి ఒడికి అంత శక్తి ఉన్నది, ఆ మాతృమూర్తి ఒడిలో ఉండడం వల్ల నాకు వాళ్ళు కనబడ్డారు. దేవతలు బ్రహ్మదేవుడు మందలించారు అమ్మని. అమ్మేమో క్షణికోద్రేకంలో శాపం పెట్టేశాను అన్నది. అప్పుడు దేవతలంతా పాముల్లో కొందరు మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కద్రువ శాపం వల్ల జనమేజయుడు యజ్ఞంలో బూడిదైపోతే ఎలాగా అనగానే బ్రహ్మదేవుడు మీరేం కంగారు పడకండి, వాసుకి యొక్క చెల్లెలు జరత్కారు అని ఒక ఆవిడున్నది, ఈ జరత్కారువుకి అలాంటి పేరు కలిగిన వాడు ఒకడు భర్త అవుతాడు, వాళ్ళిద్దరికీ ఆస్తికుడు అనేవాడు ఒకడు పుడతాడు, ఈ ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని ఆపుతాడు, కొన్ని లక్షల మంది పాములు చచ్చిపోతారు కానీ తక్కిన వాళ్ళు బతుకుతారు, ఈ పాములు చావడానికి నేను కూడా ఈ తల్లి నాలిక మీద మా సరస్వతిని ప్రవేశపెట్టి శాపం పెట్టించాను. కారణం ఏమిటంటే ఈ పాముల్లో కొంతమంది దురహంకారులు ఉన్నారు, ధృతరాష్ట్రుడు పింగళుడు కంబళుడు లాంటి దుర్మార్గులు మహాబలగర్వంతో విషగర్వంతో లోకాలని పాడు చేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు, తరచుగా భూమండలం మీద దాడి చేసి ప్రజలందరినీ సర్వనాశనం చేస్తున్నారు, ఏనుగుల్ని సింహాలని పులుల్ని కూడా తినేస్తున్నారు. అందుకే నేను కోపగించి సరస్వతీదేవిని ప్రేరేపించి ఈ కద్రువ నాలుక మీదకి చేరేలా చేసి వాళ్ళకి ఆ శాపం వచ్చేలా చేశాను. లేకపోతే ఎప్పుడో కలియుగంలో పుట్టబోయే జనమేజయుడి గురించి ఈవిడికేం తెలుసు? ఇదంతా సరస్వతీదేవి యొక్క ప్రభావం. కాబట్టి శాపం నేనే ఇప్పించాను. ఆ శాపం వల్ల కొందరు సర్పజాతి వాళ్ళు నశించిపోయినా మిగతా వాళ్ళు బ్రతుకుతారు, యజ్ఞం ఆగిపోతుంది, మీరేం కంగారు పడకండి. బ్రహ్మదేవుడు దేవతలకి ఆశ్వాసం కలగజేశాడు, నమ్మకం కలగజేశాడు. ఆ తర్వాత దేవతలు బ్రహ్మ అదృశ్యమైపోయారు. ఇది నేను చిన్న పిల్లవాడిగా తల్లి ఒడిలో ఉండి విన్నాను, ఇప్పుడు ఆ రహస్యం చెప్పాను అనగానే ఇంకా తక్కిన పాములు వాడిని ఎత్తుకుని భలే విషయం చెప్పేవరా బాబోయ్, చిన్న తమ్ముడు అయినా మాకు ప్రాణం లేచొచ్చింది, లేకపోతే అందరం ఎక్కడ చచ్చిపోతామో అని బెంగ పెట్టుకున్నాం అన్నారట. అయితే ఇదే నిజం, సందేహం లేకుండా ఈ పిల్లవాడు అసత్యం ఆడడం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? మన చెల్లెలు జరత్కారుకి పెళ్లి చేయటం. అతడు కూడా జరత్కారు అని పేరు కలిగిన వాడు అవుతాడు అని బ్రహ్మన్నాడు గనక ఆ జరత్కారు ఎక్కడున్నాడో వెతుకుదాం, మన చెల్లెల్ని అతనికిచ్చి పెళ్లి చేద్దాం. అప్పుడు మన సర్పయాగమును ఆపగలిగే కుమారుడు పుడతాడు. మన మేనల్లుడి వల్ల మనకి గండం నశిస్తుంది అనుకుని వాసుకి అప్పటినుంచి తమ చెల్లెలికి సంబంధం కోసం వెతికేవాట. ఆ కాలంలో భృగు వంశంలో జరత్కారు అనేవాడు ఒక ఆయన పుట్టాడు. వాడు మహాతపస్యాలి, చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య నిష్ట కలిగిన వాడు, వివాహం మీద కోరిక లేదు, సన్యసించి తరించాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. ఒకరోజున ఆయన తిరుగుతూ తిరుగుతూ ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ మీద నుంచి కిందకు ఒక జలపాతం ప్రవహిస్తోంది. ఆ జలపాతంలో పెద్ద గడ్డి ఉన్నది. జలపాతం వల్ల గడ్డి చాలా వరకు పట్టు తప్పిపోయి ఏదో కొంచెం వేరు మిగిలింది, దాన్ని ఒక ఎలక కూడా కొరుకుతోంది. అలాంటి గడ్డి తుప్పుని పట్టుకుని వేళ్లాడుతున్న కొంతమంది కనబడ్డారట. ఈ జరత్కారుకి మతిపోయింది. జలపాతం దెబ్బకి పూర్తిగా ఊడిపోకుండా ఈ గడ్డి దుబ్బు ఎలా వేళ్లాడుతోంది, పైగా ఆ గడ్డి దుబ్బుని ఎలక కూడా కొరుకుతోంది, అయినా పూర్తిగా ఆ గడ్డి పరక తెగిపోలేదు. ఆ గడ్డి కేవలం పరకనొక్కదాన్ని పట్టుకుని ఇంతమంది ఋషులు ఎలా వేళ్లాడుతున్నారు, అమ్మ ఏమి తపస్సిది అనుకుని, మహానుభావులారా ఇలాంటి తపస్సు చేసిన వాళ్ళని ఇంత పూర్వం చూడలా, ఇలా తలకిందులుగా తపస్సు చేస్తున్న తమరు ఏం ప్రయోజనాన్ని ఆశించి ఈ తపస్సు చేస్తున్నారని అడిగితే వాళ్ళన్నారు ఇది తపస్సు కాదు మా కర్మ అన్నారట. మేమేదో తపస్సు చేస్తున్నాం అనుకోకు తలకిందులుగా, మేము వాలఖిల్యుల వంటి వాళ్ళం కాదు, ఇది యాతన అనఘా, ఇది ఏటి తపము ఏ మనుపమ దుఃఖితుల మొగుట, ఆధారము లేకను సంతానోచ్ఛేదంబున వ్రేలెదము అధమ లోకమున తెరువుతనల్. ఓ పుణ్యాత్మ, ఇది తపస్స కాదు కాదు, ఇది ఒక దుఃఖం. మేము భృగు వంశంలో పుట్టిన కొంతమంది ఋషులం. మా వంశంలో పరమదరిద్రుడు దౌర్భాగ్యుడు జరత్కారు అని ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకోకుండా సన్యాసి ఇష్టం వచ్చినట్టు తీర్థయాత్రలు చేస్తున్నాడు. వాడికి సంతానం లేకపోవడం వల్ల మా వంశం నాశనం అయిపోతోంది. తద్వారా మాకు తిలోదకాలు, పిండాలు, తర్పణాలు ఇచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. వాడివ్వలేదు, వాడికి పిల్లలు లేరు కనుక భవిష్యత్తులో మాకు అవి దొరకవు. తిలోదకాలు, ఉత్తమ లోకాలకు వెళ్లే తర్పణాలు లేకపోవటం వల్ల మా పుణ్యం పోయి స్వర్గం నుంచి వచ్చి ఈ గడ్డిపరక్కి వేళ్లాడుతున్నాం. ఈ గడ్డిపరక ఎప్పుడు తెగుతుందో తెలియదు, ఉంటామో ఊడతామో తెలియదు. భగవంతుడు ఇలాంటి శిక్ష పెట్టాట. ఒక్కసారి తెగిపడిపోయినా పర్వాలా, అసలు తెగపోయినా పర్వాలా, వేళ్లాడుతూ ఉంటే అది పెద్ద బాధ కదటండి. తెగిపోతున్న గడ్డిపరకను పట్టుకుని ఉంటామా ఊడతామా అని రోజు బెంగ పెట్టుకోవడం అంత బాధ మరొట్లేదు. ఏ స్తంభం పై నిలబెట్టారు, పడతామా తెలియదు, పడమో తెలియదు, కిందకి దిగలేము, అలాగే ఉండిపోయేవాడికి అదొక మరణయాతన. అలాంటి మరణయాతనకి ఇప్పుడు మేము గురయ్యాం. దీనికి మూల కారణం మా వంశస్థుడైన జరత్కారు. నాయన, నువ్వు కూడా తీర్థయాత్రలు చేస్తున్నట్టున్నావు, నీకు పుణ్యం ఉంటుంది, ఎక్కడైనా ఆ దౌర్భాగ్యుడు దొరికితే వాడిని పెళ్లి చేసుకుని ఒక పిల్లాడిని కనమను, వాడిని పిల్లాడిని కన్నాడంటే మాకు ఈ గండం నుంచి విముక్తి కలిగి మేము స్వర్గానికి పోతాం అనగా నేను తెల్లబోయి, అయ్యో ఆ జరత్కారుకి చెప్పడానికి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మీరు ఇందాక నుంచి తిడుతున్న జరత్కారు నేనేనండి అన్నట్ట. ఒరే భలే దొరికేవరా మా అదృష్టవశాత్తు, నువ్వేనా జరత్కారువి, ఏమిటి నాయన ఇది, ఒక వివాహం చేసుకుని సంతానాన్ని పొంది మమ్మల్ని ఉద్ధరించకుండా ఎందుకు ఈ తీర్థయాత్రలు చేస్తున్నావు? మహానుభావులైన ఋషులు తీర్థయాత్రలు చేశారంటే వాళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉండి వెళ్ళిన వాళ్ళే, నువ్వెందుకు ఈ పని చేశావు అనగా, ఏమోనండి, సంసారంలో పెడితే వ్యామోహం కలుగుతుందని, ఇల్లు, అక్కడి నుంచి భార్య, ఆ భార్యకు పుట్టేటటువంటి పిల్లలు, ఈ పిల్లల్ని పైకి తీసుకురావాలనే కోరిక, వీళ్ళ కోసం గలా డబ్బు పోగు చేయాలనే కోరిక, ఇవన్నీ పెచ్చలు పెరుగుతాయి. ఆ వ్యవహారంలో ఆ వ్యామోహంలో పడి నేను ధర్మభ్రష్టుండి కర్మభ్రష్టుండి అధోలోకాల పాలవుతానేమోననే భయంతో సన్యసించానండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారు, నీలాగా ప్రపంచం అంతా అనుకుంటే అప్పుడు ఈ భూలోకంలో జనం అభివృద్ధి చెందరు, సృష్టి ధర్మం నాశనమైపోతుంది, సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పెడుతున్నావు. సన్యసించడానికి కొన్ని కారణములుంటాయి, దానికి కొన్ని అనేకమైన విధానాలున్నాయి. మా వంశం మొత్తానికి నువ్వు ఒక్కడివే వారసుడివి. ఇంకో 10 మంది పిల్లలుంటే నీ బదులు ఇంకోటి వివాహం చేసుకుని ఓ పిల్లాడిని కనేవాడు, అప్పుడు నువ్వు సన్యాసానికి వెళ్ళినా మాకు నష్టం వచ్చేది కాదు. కానీ నువ్వు ఒక్కడివేనే మా వంశానికి. అటువంటి నువ్వే కర్మభ్రష్టుడివై వెళ్ళిపోతే అప్పుడు ఈ వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది? తగ్గి గడ్డు పుత్రుల బడ్డసి ధర్మువు తప్పక తమ్మునొత్తముల్ పొడగగా మన్ మహామతులు తమ్మునొత్తముల్ పొగడగమన్ మహామతులు పొందుగతుల్ కడుఘోర నిష్టతో తగిలి తపంబు చేసియును దక్షిణ లిమ్ముగనిచ్చి యజ్ఞముల్ నెగడగ చేసియుల్ పడయ నేర రపుత్రకులైన దుర్మతుల్. నీకు రహస్యం చెప్పవా, అడవికి వెళ్ళి వేల సంవత్సరాలు కఠోర నిష్టతో తపస్సు చేసిన వాళ్ళు, యజ్ఞములు చేసిన వాళ్ళు, అనేక దానకర్మలు చేసిన వాళ్ళు కూడా పొందలేని మోక్షం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పొందుతాడు. తగిన విధంగా వివాహం చేసుకుని సంతానాన్ని పొంది సంతానానికి చెయ్యవలసినటువంటి కర్మలు చేసి వాళ్ళని తీర్చిదిద్ది ధర్మం తప్పకుండా కామం, ధర్మం తప్పకుండా అర్థం పొందేవాడు ఆ ధర్మ అర్థకామముల వల్ల ముక్తిని పొందుతాడు. ఉత్తములు పొగిడేలాగా మాత్రం సంసారాన్ని నడపాలి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ధర్మబద్ధంగా ప్రజా ప్రశంస పొందే రీతిలో గృహస్థాశ్రమాన్ని నిర్వహించేవాడు చాలా తొందరగా బంధ విముక్తి పొందుతాడు. గృహస్థాశ్రమానికి అతీతంగా అడవికి వెళ్లి తపస్సు చేసుకుని ఘోర నిష్టతో అనేక విధాల ఉపవాసాలతో కృషించిపోయేవాళ్ళు ఉన్నారే, అటువంటి తపోనిష్టాగరిష్ఠులకి అంత తేలిక మోక్షం రాదు. సన్యాసులకి ఎన్నో నియమాలున్నాయి, ఆ నియమాలలో తేడా వస్తే వాళ్ళు భ్రష్టులు అవుతారు. అదే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నియమాలు స్వల్పంగా ఉంటాయి. గృహస్థాశ్రమంలో వాడు తప్పు చేస్తే తప్పుకు శిక్ష తక్కువగా ఉంటుంది వాళ్ళకి. యమధర్మరాజు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చేసే పాపమునకు స్వల్ప శిక్ష, సన్యాసులకు అధిక శిక్ష ఇస్తాడు. ఉదాహరణకి నా చేతికి ఒక బంగారపు కంకణం ఉందనుకుందాం. ఈ కంకణాన్ని చూచి మీరెవరైనా ఆశ పొందితే మీకు శిక్ష చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా నాలాంటి వాడి బంగారాన్ని ఎత్తుకుపోతే మీకు కేవలం 1 సంవత్సర కాలమే యమలోకంలో శిక్షట. అదే సన్యాసి దాని మీద ఆశ పొందితే 1000 ఏళ్ళు శిక్ష. ఎక్కడ ఏడాది ఎక్కడ 1000,
అంటే మీరేం పొందుతారని కష్టమా, ఉదాహరణకు చెప్పా. మళ్ళీ గురువు గారు మేము మీకు అంకణం చూసి ఎక్కడ ఆశపెట్టామండి, కావాలంటే మీకే 10 అంకణాలు ఇస్తామండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. సహజంగా ఎవరో ఒకళ్ళు ఎదుర్కొంటూ ఉన్నవాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పడమే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి దొంగతనం వల్ల కానీ అసత్యం వల్ల కానీ వచ్చే పాపం తక్కువ, అలాగని అవి చెయ్యమని కాదు. ఒకవేళ చేశాం చేస్తే స్వల్ప పాపం, యమధర్మరాజు వల్ల స్వల్ప శిక్షే పొందుతాం. కానీ యతులకు సన్యాసులకు ధనం కాని, కాంచనం కాని, స్త్రీలు కాని, గృహాలు కాని, వీటి మీద వ్యామోహం కలిగిందా వాళ్ళు పరమభ్రష్టులు అవుతారు. అందుకే ఎవరు పడితే వాళ్ళు సన్యాసం పుచ్చుకోవడానికి లేదు, జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వారి అనుమతి తీసుకుని ఆ నియమాలతో వెళ్ళాలి సన్యాసం. తెలుసా మీకు, నా అంతటి నేనే సన్యాసి, నేను దండం పట్టేసుకుంటే సన్యాసి అవుడు, వాడు సన్యాసి అవుతాడు. సన్యాసికి కూడా ఎన్ని నియమాలు ఉన్నాయండి. అందుకనే శంకరాచార్యులు వారు అటువంటి పీఠాలు పెట్టారు. అటువంటి నియమనిష్టలు కలిగిన అపూర్వ రీతిలో దీక్షాస్వీకారం చేయడానికి పనికొచ్చేటటువంటి పీఠముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరణు కోరి, వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకేం దీక్షవరం, అర్హతను ఆలోచించేస్తారు. ఏ ఇంతమంది లోకంలో ఉంటే విధుశేఖర భారతీ స్వామి వారిని తీసుకుని ఎందుకు వారసులుగా ప్రకటించారంటే అర్హత తెలుసు గనక. అటువంటి గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి, వారిని అడగాలి. అప్పుడు వాళ్ళు అర్థితో వచ్చిన వాళ్ళ యొక్క అర్హతని బట్టి వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తారు. ఎవరు దేనికి పనికొస్తారో వాళ్ళకి ఇస్తారు. అలా కాకుండా స్వయం సన్యాస స్వీకారం చేస్తే వాడు కర్మభ్రష్టుడు అవుతాడు. కాబట్టి అలాంటిది మాని నువ్వు గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యంటే, వీడికి అంతగా ఇష్టం లేదు కానీ పితృదేవతలు నశిస్తున్నారు, వాళ్ళ శాపానికి గురైతే తాను కూడా ముక్తి పొందడు గనక ఆలోచించి, సరే మీ మాట కాదని అనను, నా పేరు కలిగిన కన్య దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. అలాంటి కన్య దొరకకపోతే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకపోవడం వల్ల నాకు పాపం రాదు, కాబట్టి ఆ కన్యను ఇవ్వవలసిన బాధ్యత మీదే అన్నట్ట. ఒరే నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీకు అటువంటి కన్యను ఎక్కడో చోట బ్రహ్మ రాసి పెట్టాడు, నువ్వు మాత్రం ప్రయత్నం చెయ్యన్నారు వాళ్ళు. ఈయన బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికి ఈ విషయం తెలిసింది వాసుకి. వెంటనే తన చెల్లెల్ని వెంట పెట్టుకెళ్ళి, ఏమండోయ్ మీ పేరు జరత్కారువు, ఈవిడ జరత్కారువు, మీరు మీ పేరే కలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఈ అమ్మాయి దొరికింది మీకు, ఇంకా మీరు గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసిందే, చేసుకోనడానికి వీల్లేదు, మీ కళ్యాణం వల్ల మా సర్పాలకు కూడా కళ్యాణం అవుతుంది. అంటే వీళ్ళు నాశనం కాకుండా ఉంటారనగానే పాపం ఏం చేస్తాడిక, ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఈ కళ్యాణ ఘడియని తప్పించలేం. ఈ కళ్యాణం విచిత్రం అండి, తన్నుకొచ్చిందంటే కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగమన్నారు. కక్కు కూడా అంతే వస్తే ఆపుకోలేం, కళ్యాణం వచ్చినా ఆపుకోలేం. ఓసారి అవధానంలో మాత్రం నన్ను అడిగారులేండి, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు నిజమేనా అంటే, కక్కు మాట ఎలా ఉన్నా కళ్యాణానికి ముందు అమ్మాయి కక్కు వస్తే మాత్రం కళ్యాణం ఆగిపోయే ప్రమాదం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. అంటే అది అవధానం కాబట్టి, కాబట్టి ఎదుగైనా మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈ కళ్యాణ ఘడియ వచ్చింది దీనికి, దాంతో వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఎంత విచిత్రం ఈ సృష్టి, పెళ్ళు పెళ్ళు సంబంధం ఎక్కడ దొరుకుతుందా అని చూసుకున్న వాళ్ళకి కళ్యాణం రాదు, వస్తే తప్పించుకోలేం. అయినా నేను ఒక నియమం పెడుతున్నాను, ఏది అమ్మాయిని ఇలా నా దగ్గరికి పంపండి, ఆమెకు నేను చెప్పవలసిన కొన్ని విషయాలు చెబుతాను, ఆ నియమములను కనుక ఈ జరత్కారు ఒప్పుకుంటే పెళ్లి దొరుకుతుంది అనగానే వాసుకి చెల్లెల్ని పంపాడు, అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ దాంతోపాటు ఒక నియమం కూడా పెడతాను, నేను ఇష్టం లేని పని నువ్వు ఎప్పుడు చేసినా అప్పుడే విడిచిపెడతాను. నేను నీకు పని చెప్పాను అనుకో, ఆ పనికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావు అనుకో, ఆ క్షణమే నేను విడిచిపెడతాను. నేను పడుకుని లేపద్దంటే ఇక అటు సూర్యుడు ఇటు పడితే లేపకూడదు, నేను అన్నం పెట్టంటే వద్దనే దగ్గర పెట్టాలి. ఇలాంటి వాటికి నువ్వు ఒప్పుకుంటావా, ఎప్పుడైనా కాదన్నావంటే వదిలేస్తానన్నట్ట. ఆవిడ కొంచెం బుర్రకొక్కుని, పెద్ద కష్టమే ఉంది, ఆయన లేపొద్దంటే లేపకుండా ఊరుకుందాం, ఆయన అన్నం అడిగాడు అనుకో, ఎంత తింటాడు మహా అయితే మాత్రం, పోనీ ఒక 5-6 బస్తాల కంటే ఎక్కువ తినలేడు కదా, అంతకంటే తినలేడు కదా, అలాగే అనుకుని ఊ అంది. ఇద్దరికి వివాహం అయ్యింది, ఆవిడ గర్భం ధరించింది. ఇంకా గర్భం ధరించాక ఒక రోజు ఏం చేశాడినా, ఈవిడితో అయిపోయింది, నేను సన్యాసం పుచ్చుకోవాలని నియమంతో ఉన్నాడు కదా, పట్టపగలు పిలిచి, ఎప్పుడు పగలు నిద్రవాడు ఆయన, పట్టపగలు, నేను భోజనం చేసి పడుకుందాం అనుకుంటున్నాను, నీ తొడ మీద తలకాయ పెట్టుకు పడుకుంటాను, కింద ఓ జింక చర్మం బరు, ఇదిగో నే అంతట నేను లేచేదాకా లేపడానికి వీల్లేదు, నేను ఎప్పుడు లేస్తే అప్పుడే నువ్వు లేపావా, నీకు నాకు విడాక్ 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 అన్నాడు. అంతే అనగానే సరేనండి అంది. ఈయన పగలు పడుకున్నట్టు భోజనానంతరం ఆవిడ తొడ మీద తలబెట్టాడు, మంచి జింక చర్మం వేసింది, పడుకున్నాడు. సూర్యుడు అస్తమించినా లేవడాయన, ఎప్పటికీ లేవకపోతే
ఈవిడికి భయం వేసింది. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడున్న ఋషులంతా సంధ్యావందనం చేస్తున్నారు. సంధ్యా సమయంలో నిద్రపోతే నా భర్తకి పాపం, సంధ్యావందనం చేయకపోతే కర్మలోపం, అదీ పాపమే. ఈ పాపం కోసమని ఆలోచించి ఆయన లేపితే నా కాపురం కూలిపోతుంది, లేపకపోతే భర్తకి పాపం, భర్తకి పాపం కదా అని లేపితే నాకు శాపం. శాపమా పాపమా ఆలోచించి, నా బతుకు ఏమైనా పర్వాలా, నా భర్తకి మాత్రం పాపము తగలకూడదు అనుకున్నదట. పూర్వం అలాంటి పతివ్రతలు ఉండేవారు, నేనేమైనా పర్వాలా, నా భర్త బాగుంటే బాగుండు, నా భర్త యొక్క బాగే నా బాగు అనుకునేవారట. అందుకని ఆవిడ భర్తని లేపి, ఏమండి లేచి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యండి, సూర్యాస్తమయం అవుతోంది, చుట్టుపక్కల ఉన్న ఋషులంతా స్నానం చేసి సంధ్యావందన ప్రక్రియకి సంకల్పిస్తున్నారనగానే టక్కన లేచి, అంటే నేను లేవకపోతే సూర్యుడు నా కోసం ఆగడా, నేను నిద్రపోయినంతసేపు సూర్యుడు అస్తమించడు, నాకు ఆ శక్తి ఉన్నది, అందుకే నేను నీతో ఏమన్నాను, నా అంతట నేను లేచేదాకా నిద్ర లేపవద్దన్నాను, అయినా నా ఆజ్ఞను ఉల్లంఘించావు. సూర్యుడికి అంత శక్తి ఉందేమిటి, నా సంధ్యావందనం అందుకోకుండా అస్తమించే శక్తి, ఆ శక్తిని గుర్తించలేక నన్ను అవమానించావు, నేను వద్దన్న పని చేశావు, ఈ క్షణమే వాళ్ళిద్దరికీ బంధం తెగిపోయినట్టే, నా దారిండే పోతున్నా అనగానే ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. వేరేదాన కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు తరిస్తావు, కంగారు పడకు, నీ గర్భంలోంచి ఒక పరమ పూజ్యుడు, జగత్తుని రక్షించేవాడు, సాత్వికుడు పుడతాడు, అతడు ఆస్తికుడనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. భృగువంశంలో పుట్టినటువంటి చ్యవనుడి యొక్క కొడుకు ప్రమతి ద్వారా విద్యలభ్యసిస్తాడు. ఆ మహాత్ముడి వల్ల నీకు సశరీరంగా స్వర్గం వస్తుంది. నన్ను వదిలి, నేను తపస్సుకు పోతున్నాను, కేవలం తపస్సు కోసమే నేను పుట్టాను, మధ్యలో ఈ సంసారంలోకి ప్రవేశించవలసి వచ్చిందని నచ్చ చెప్పి ఆవిడ చేత అవును అనిపించుకుని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఎప్పుడు భార్య మొహం చూడకుండా తపస్సు చేసి తరించాడు. కానీ ఈయనకు కొడుకు పుట్టుతున్నాడు కాబట్టి పితృదేవతలు తరించారు. ఆ తర్వాత ఈ జరత్కారుకి ఆస్తికుడనే కొడుకు పుట్టాడు. ఆయన పుట్టి పుట్టగానే కుండలములతో పుట్టాట. సాధారణంగా చెవలకు కుండలాలు చేయించుకుంటారు, ఎవరన్నా ఉపనయనంలో పెట్టుకుంటారు, మరి ఇంత చిన్నవి కాదు కానీ కొంచెం పెద్దవి పెట్టుకుంటారు అనుకోండి. ఆయనకి పుట్టుకతోటే మంచి అద్భుతమైన కుండలాలు వచ్చాయట. కుండలాలతో పాటు యజ్ఞోపవేతం కూడా పడిపోయింది. ఉపనయనం చేయకుండా పుట్టుకతో ఉపనయనం పొందినవాడు మహాత్ముడు ఆయన. జింక చర్మం ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు ఇచ్చాడు, నల్ల జింక చర్మం. నల్ల జింక చర్మం వచ్చింది, మెడలో యజ్ఞోపవేతం వచ్చింది, చెవులకు కుండలాలు వచ్చాయి. చూస్తూ ఉండగా 8 సంవత్సరాల బ్రహ్మచారిగా వటువుగా మారిపోయాడు ఆయన. తల్లికి నమస్కరించాడు. ఆ పక్కనే చ్యవన మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ చ్యవనుడు కొడుకున్నాడు ప్రమతి, ఆయన దగ్గరికి వెళ్ళాడు. చ్యవన సుతుడైన ప్రమతితో చదివే సకల వేద వేదాంగములు నిజ విమల బుద్ధి నెరిగే సకల శాస్త్రం బుల ఎల్ల ఎందునధిక సాత్వికుడు ఆస్తికుడనగ జనులు. చ్యవనపుత్రుడైన ప్రమతి ద్వారా సకల వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. పూర్తిగా వేదాలు, ఆ వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు అని పిలువబడే షడంగాలు, ఉపనిషత్తులు, ఇంకా చతుష్షష్టి కళలు నేర్చుకున్నాడు. అసలు గురువుగారు నేర్పిన దానికంటే ఈయన బుద్ధి గొప్పది గనక చక్క 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 గురువుగారు ఎంత చెబితే అంత అల్లుకుపోయేవాట. ఆయన ఎప్పుడైనా గురువులు చెప్పే పాఠాన్ని మన తెలివితేటలతో పెంచుకోవాలి. నాయన ఇలా ఈ వ్యాపారం చెయ్యి, ఈ వ్యవసాయం చెయ్యి అని నేర్పుతారు, కానీ ఆ తర్వాత తన తెలివితేటలతో అభివృద్ధి చేయాలి కానీ రోజు వాడు పక్కన కూర్చోరుగా. ఇతడు తన తెలివితేటలతో సకల శాస్త్రాల సారం గ్రహించాడు. స్పష్టమైన వాక్కుండేదట. ఆయన మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా పురాణం చెబుతూ ఉంటే చెవులు వినపడనటువంటి వాళ్ళకు కూడా వినబడేవిట, అంత శ్రద్ధగా వినగలిగేవారట వాళ్ళు. అంటే రెండు ఉన్నాయనుకోండి, ఆయన గొంతు గొప్పది, స్పష్టంగా చెప్పేవాడు అవడం వల్ల కొంచెం సరిగ్గా వినబడి వినబడిన వాళ్ళకు కూడా వినబడేది. ఆయన వాక్కులు విందామని చెవులు ఇలా పెట్టిన వాళ్ళకి ఆ వాక్కులలో ఉన్న మహిమ వల్ల చెవుడు పోయి చెవులు చక్కగా వినబడేవిట. అంత గొప్పవాడు ఆయన. అంటే చెవిటి వాళ్ళకి చెవులు తెప్పించి మరీ పురాణం చెప్పేవాడు ఆయన. మేము పురాణం చెబుతున్నాం, చెవిటి వాళ్ళకి చెవులు తెప్పించడం కొంచెం కష్టం, కానీ ఆయన తెప్పించగలిగేవాడు. అందుకే పౌరాణికుడు అంటే ఆయనే అనిపించుకున్నాడు. అన్నిటికీ మించి ప్రపంచంలో ప్రసిద్ధికెక్కాడు. ఎలాగా, అధిక సాత్వికుడు, కోపమెరగని వాడు. ఏ పరిస్థితుల్లో ఆయనకి అంత తేలిగ్గా కోపం రాదట. అటువంటి ఆస్తికుడు పుట్టి పెరగడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇదంతా ఎవరు, సౌనకాదులు సూతుడికి చెప్పారు. ఈ కథంతా సౌనకాదులకి సూతుడు చెబుతూ ఆ సమయంలోనే ఉదంకుడు ఈ జనమేజయుడి దగ్గరికి వచ్చారు. మనం నిన్న ఏం చెప్పుకున్నాం, జనమేజయుడి దగ్గరికి ఉదంకుడు వచ్చాడని కానీ అసలు ఈ ఉదంకుడు ఎందుకు వచ్చాడు, ఈ పాములు ఏమిటి, గొడవ ఏమిటని అడిగారుగా. అందుకని మధ్యలో అది ఆపి ఇది చెప్పాడనమాట. ఇప్పుడు ఉదంకుడు వచ్చి జనమేజయుడి దగ్గరికి, చూసావా జనమేజయ మహారాజా, ఒక్కే ఒక్క చిన్న కారణం చేత మీ నాన్నని పరమ దుర్మార్గుడైనటువంటి తక్షకుడు కాటువేసి చంపాడు, నాకు ద్రోహం చేశాడు అని ముందు తనకు చెప్పాడు. నేను గురువుగారి భార్య కోసం కుండలాలు పట్టుకెడుతూ ఉంటే దుర్మార్గుడు తక్షకుడు ఆ కుండలాలు ఎత్తుకుపోయాడు, నాకు అపచారం చేశాడు, అయినా క్షమించాను, కానీ మీ నాన్నకి చాలా ద్రోహం చేశాడు, మీ నాన్నని చంపిన తక్షకుడి మీద తక్షణం పగ తీర్చుకోవా అంటే జనమేజయుడు వెంటనే అడిగాడు, ఏమండి మా నాన్నగారు పావు కాటు తిని చచ్చిపోయాడని తెలుసు కానీ దానికి ఈ తక్షకుడు ఎందుకు కారకుడవుతాడు, ఆయన ఎవరో శాపం పెడితే కదా చచ్చిపోయాడు అన్నట్ట. ఓ అరి పిచ్చివాడు, అసలు కథ నీకు తెలియదురా, కావాలంటే నీ మంత్రులను అడుగు అన్నాడు ఉదంకుడు. అప్పుడు ఆ మంత్రులు పురోహితులు చెప్పారు, మీ నాన్నగారు వేటకి వెళ్ళాడు, అక్కడ శమీకుడు అనే మహర్షి మెడలో చచ్చిన పాము వేశాడు, దాంతో ఆయన కొడుకు శృంగి శపించాడు, ఆ శాపం వల్ల తక్షకుడు అనే పాము కాటు వేయడానికి రావడం ధర్మమే, కానీ ఆ మధ్యలో జరిగింది ఏమిటి, కశ్యపుడని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు మహామంత్రవేత్త మీ నాన్నగారైన పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేసిన తర్వాత బ్రతికించాలని వస్తున్నాడు, ఆయన చాలా గొప్ప మంత్రవేత్త, ఆయన అడవిలో వస్తూ ఉండగా ఈ తక్షకుడు ఒక విప్ర రూపంలో నువ్వెవరివేని అడిగాడు. అయ్యా నన్ను కశ్యపుడు అంటారండి, మంత్రవేత్తనండి, పరీక్షిత్తుని తక్షకుడు ఇవాళ రాత్రి కాటేయబోతున్నాడు సూర్యాస్తమయం సమయంలో, అప్పుడు ఆయన నేను బతికిద్దామని వెడుతున్నాను అనగానే ఆ ఎదురుగుండా ఉన్న తక్షకుడు పక్కపక్క నవ్వి, తక్షకుడు అంటే ఏమన్నా పిచ్చిపాము అనుకుంటున్నావా, కట్లపాము అనుకుంటున్నావా, లేక బురదపాము అనుకుంటున్నావా, తక్షకుడు కాటు వేస్తే ఇంకా తర్వాత అక్కడ బూడిది కూడా మిగలదు, అటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఏ మంత్రవేత్త రక్షించలేడు తెలుసునా అన్నట్ట. నాకు తెలుసులేవోయ్, నా మంత్రశక్తి నీకు తెలియదన్నాడు కశ్యపుడు. వెంటనే తక్షకుడు, నేనే ఆ తక్షకుణ్ణి, ఇదిగో ఇక్కడ మర్రి చెట్టు ఉంది, దీన్ని కాటేస్తాను, ఈ కాటు తిన్న మర్రి చెట్టును నువ్వు గనక బతికించగలిగితే నీ మంత్రశక్తిని ఒప్పుకుంటానన్నట్ట. అయితే కాటేయి అన్నాడు ఈ కశ్యపుడు. వెంటనే ఇతడు చూస్తూ ఉండగా, కశ్యపుడు చూస్తూ ఉండగా తక్షకుడు ఆ పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టుని కాటేశాడు. ఆ మర్రి చెట్టు మీద బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన దానిమీదే ఉన్నట్ట, ఆకులు కోసుకుంటున్నాడు ఆయన. ఈ తక్షకుడు కాటు వేయగానే ఆ చెట్టు అంతా పెద్ద శబ్దంతో మంటలు పొంది చిటపట శబ్దాలతో కాలి పిడికెడు బూడిదైపోయింది. ఆ చెట్టు మీద ఉన్న విప్రుడు కూడా కాలిపోయాడు. వెంటనే ఈ కశ్యపుడు చిరునవ్వు నవ్వి ఆ బూడిదని ఇలా పోగేసి మంత్రం చదివి కమండలంలో ఉన్న నీళ్లు అలా జల్లాడు. జల్లగానే మళ్ళీ ఆ చెట్టు రెపరెపలాడుతూ కొమ్మలతో శాఖోపశాఖలతో వేళ్లతో మంచి ఓడలతో పచ్చని ఆకులతో పూర్వం ఉన్న చెట్టు కంటే ఇంకా అందంగా కొత్త చెట్టుగా తయారైపోయింది. ఆ చెట్టు మీద చచ్చిపోయిన విప్రుడు కూడా బతికిపోయాడు, నవనవలాడే కొత్త చెట్టు అయిపోయిందిట. ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు తక్షకుడు. ఎంత విచిత్రం ఇది, నా వంటి విషసర్పం కాటు తిని కాలిబూడిదైపోయిన చెట్టుని తన మంత్రశక్తితో ఇతడు బ్రతికించాడు. అమ్మో వీడు సామాన్యుడు కాదు, వీడు ఎవడో అనుకున్నాను, వీడిని గనక వదిలేమంటే తప్పక పరీక్షిత్తు చచ్చిన వెంటనే బతికిస్తాడు, అప్పుడు నా పరువు పోతుందనుకుని, నాయన కశ్యప, ఒక మహానుభావుడైన సాటి బ్రాహ్మడి శాపాన్ని నువ్వు అన్యాయంగా పాడు చేస్తావా, నేను వాణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాను, చచ్చిన పరీక్షిత్తును నువ్వు బతికిస్తే నాకు అది అప్రతిష్ట, శృంగి శాపానికి నువ్వు విరుగుడు చేసినట్టు అవుతుంది, మీలో మీరు విప్రుల్లో కొట్టుకు చచ్చిపోతారు రేపటి నుంచి, అయినా ఇది సృష్టి రహస్యం, చచ్చినవాడు బతకూడదు, అందువల్ల నా మీద దయతో నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీకు కావలసింది డబ్బే కదా, ఆ డబ్బు నేను ఇస్తాను, రాజుగారు ఇచ్చేదానికంటే కొన్ని వేల రెట్లు ఇస్తాను అని పాతాళ లోకంలో ఉండే అమూల్యమైన రత్నాలు మణులు బంగారము ఇచ్చి పంపేశాడు. ఆ కశ్యపుడు కూడా భవిష్యత్తులో ఈ పరీక్షిత్తు బ్రతికి అవకాశం లేదని గ్రహించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు అర్థమైందా, మీ తండ్రి చావుకి ఋషి శాపం ఒకటి కాదు, తక్షకుడు కావాలని చేసిన కుట్ర. ఆ కశ్యపుడు వస్తే ఇతరు సొమ్మేం పోయింది, తన పరువు కోసమని చచ్చిన పరీక్షిత్తుని కశ్యపుడు బ్రతికించకుండా అడ్డం పడి లంచమిచ్చి వెనక్కి పంపాడు. ఇటువంటి పాపాత్ముణ్ణి మనం క్షమించకూడదు. కాదన్న కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి చేసన్ నృపపుంగ ఇంకవ్వా, నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయం బులం. ఎవడో ఒక్క విప్రుడు శృంగి అన్నవాడు శాపం పెడితే ఆ శాపమే ఏదో ప్రపంచంలో ఉన్న ఋషులందరి శాపం కింద భావించి తనను తాను ప్రేరేపించుకుని అక్రమంగా వచ్చి కశ్యపుడు అనేవాడిని వెనక్కి పంపి మీ తండ్రి గారిని భస్మం చేశాడు పరమధర్మార్గుడు తక్షకుడు. అటువంటి తక్షకుణ్ణి క్షమించకూడదు. వాడే కాదు, వాణ్ణి వాడి సోదరుల్ని భయంకరమైన యజ్ఞ అగ్ని జ్వాలలలో, ఆ యజ్ఞాగ్ని జ్వాలలో, హోమాగ్ని జ్వాలలో కాల్చి బూడిది చెయ్యాలి. అప్పుడు నీ తండ్రి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. తండ్రిని ఎవడో హత్య చేస్తే వాణ్ణి చంపకుండా నువ్వు హాయిగా సింహాసనం మీద కూర్చుని పరమాన్నం తింటే అది తండ్రి రుణం తీర్చుకోవడం అవుతుందా? అది మహాపాపం అవుతుంది అని రెచ్చగొట్టాడు ఉదంకుడు. దాంతో జనమేజయుడు పళ్ళు పటపట కొరికి, ఎంత అన్యాయం, మా తండ్రి గారు చచ్చిపోయాడని తెలుసు గాని ఆ తండ్రి చావు వెనక అతల తక్షకుడి యొక్క ఎంత కుట్ర ఉందని నాకు తెలియదు. ఈ రోజే నేను సర్పయాగానికి దీక్ష వహిస్తున్నాను. ఓ ఉదంకుడా, మహానుభావుడా, నువ్వు దగ్గర ఉండు. అయితే అసలు ఇలాంటి యజ్ఞం ఉందా? పావుల్ని చంపే యజ్ఞం ఎక్కడైనా ఉందా అని ఋషులందరినీ అడిగాడు. అందులో కొందరు ఋషులు అన్నారు, ఈ ప్రపంచంలో ఇంత పూర్వం ఎవరూ అటువంటి యజ్ఞం చేయలేదు. కానీ నీతదర్థమ కాగ ఇట్లు వినిర్మితం బుగ చేసెము ధాత. బ్రహ్మదేవుడు ఒకప్పుడు మమ్మల్ని పిలిచాడు, మాకు కొన్ని మంత్రములు నేర్పాడు. ఒక యజ్ఞ ప్రక్రియ ఇలా ఉంటుంది అన్నాడు. మేము ఏమిటి అన్నాం. భవిష్యత్తులో జనమేజయుడు అనే ఒక రాజుగారు సర్పయాగం చేస్తాడు. ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో సర్పయాగం చేయగలడు. అతనికి సాయం చేయడానికి సర్పములు నాశనమయ్యే మంత్రములు మీరు నేర్చుకోండి నా దగ్గర అని బ్రహ్మగారు నీకోసం నిర్మించాడు యజ్ఞాన్ని. అంటే ఇది బ్రహ్మ సంకల్పం, ఆ మంత్రములు మాకొచ్చు. ఈ ప్రపంచంలో మొట్టమొదట చేసేవాడివి, చివర చేసేవాడివి నువ్వే, ఇంకెవడు ఇలాంటి యాగం చెయ్యడు. ఆ యజ్ఞాన్ని మేము నడిపిస్తాం, కానీ ఈ యజ్ఞానికి మీ వంశానికి మూలకారకుడైన వ్యాసుడు కర్తగా ఉండాలి, ఆయన కూడా ఉండాలి అనగానే ఈయన వెంటనే వ్యాసుడి కాళ్ళుకి నమస్కరించాడు. అప్పుడు వ్యాసుడు వైశంపాయనుణ్ణి, జైమిని, పైలుణ్ణి, సుమంతుణ్ణి, తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని ఆ యజ్ఞాన్ని పర్యవేక్షించడానికి వచ్చాడు. చండ పింగళుడు మొదలైనటువంటి మహానుభావుల్ని పిలిచి యజ్ఞదీక్షకి సిద్ధపడ్డాట. ఎటువంటి యజ్ఞం అండిది? ఒకడు చండుడా, ఒకడు భార్గవుడా, మరొకడు పింగళుడా, ఇలాంటి వాళ్ళు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే వేదవ్యాస మహర్షి 10,000 మంది శిష్యులతో అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ యజ్ఞంలో ఏ మంత్రం ఎలా చదవాలో, ఎప్పటికప్పుడు ఎలా భోజనాలు జరగాలో, ఎప్పటికప్పుడు పూర్ణాహుతి ఎలా జరగాలో, చెరువు ఎంత వెయ్యాలో, ఇవన్నీ పర్యవేక్షించే బాధ్యత వ్యాసుడు స్వీకరించాడు. ఇలా బాధ్యతలు అందరికీ ఇచ్చాక ఇంకా యజ్ఞశాల నిర్మాణం చేయించడానికి వాస్తు పండితుల్ని పిలిపించాడు. వాస్తు పండితులు వచ్చి యజ్ఞశాల నిర్మాణం చేశారు. యజ్ఞశాల పూర్తయిన తర్వాత ఈ యజ్ఞానికి దీక్షా కంకణం ధారణ చేయగానే ఆ పండితుల్లో ఒకడొచ్చి, మేము ఎంత జాగ్రత్త పడినా ఈశాన్యంలో కొంచెం తేడా వచ్చిందండి, ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోతుందండి, మొదలవుతుంది కానీ అది చివరిదాకా సాగదండి అని చెప్పేసట. ఒక పౌరాణికుడు, ఆయన పౌరాణికుడు, ప్రత్యేకంగా పురాణములు చెప్పేవాడు, వేదవ్యాసుల వారు పౌరాణికుడైన వాస్తు పండితుడు అని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఏమన్నాడు, అనఘా ఈ యజ్ఞము విధి సనాథ ఋత్విక్ ప్రయోగ సంపూర్ణం వయ్యును కడచన నేరదు నడుమన ఉడుగును భూసురోత్తమ నిమిత్తమినన్. ఓ పుణ్యాత్మ, యజ్ఞంలో వాస్తుదోషం ఒకటి ఉన్నది, నేను పరమ పౌరాణికుణ్ణి కాబట్టి చెబుతున్నాను. ఈ యజ్ఞం విధిపూర్వకంగా జరుగుతుంది, నీలాంటి మహాత్ముడు నిర్వహిస్తాడు, వ్యాసుడి లాంటి వాడు పర్యవేక్షిస్తాడు, అయినా ఇంతమంది ఋత్విక్కుల చేత నిర్వహింపబడుతున్న ఈ యజ్ఞం ప్రారంభమవుతుంది కానీ చివరిదాకా సాగదు, మధ్యలో ఆగిపోతుంది, ఒక భూసురోత్తముడి వల్ల, ఒక బ్రాహ్మడి వల్ల, మనమేం చేయలేం అనగానే, ఏమండి యజ్ఞం ప్రారంభించాం, ఆగుతుందా జాగుతుందా అనేది నాకు అనవసరం, ఇంతమంది పెద్దలంతా కలిసి నిర్ణయించారు చెయ్యటమే, ఇంక దాన్ని లక్ష్య పెట్టద్దన్నాడు జనమేజయుడు. ఆయన ఉద్దేశం కూడా ప్రపంచాన్ని నాశనం చేయడం కాదుగా, ఒక పట్టుదలతో యజ్ఞం నిర్వహించాలనుకున్నాడు, ఊ అన్నాడు, మొదలు పెట్టేశారు. యాగం అద్భుతంగా సాగింది. అండి అదేం యాగం, సంవత్సర కాలం పాటు రోజుకి 10,000 సర్పాలు కొండలో పడిపోయేవిట. ఎర్రగా ఉన్న పాములు, నల్లగా ఉన్న పాములు, తెల్లగా ఉన్నవి, బూడిద రంగులో ఉన్నవి, ఆకుపచ్చ రంగులో ఉన్నవి, పసుపుపచ్చ రంగులో ఉన్నవి, 10 పడగలు, 2 పడగలు, 1 పడగ, 101 పడగలు, 105 పడగలు, 1,000 పడగలు కలిగిన విశేషములైన ఎన్నో రకాల సర్పజాతుల వాళ్ళు, ధృతరాష్ట్రుడు, పిశంగుడు, కాళరాత్రుడు, కర్కాటకుడు, కర్కోటకుడు, నాస్తికుడు, పరమాస్తికుడు, ఆశీవిషుడు, భుజంగుడు, ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళంతా మంత్రం చదవడంతో పరుగు పరుగున ఆకాశంలోకి వచ్చేసి గిర్రున పైన చుట్టలు తిరుగుతూ వచ్చి అందులో పడిపోయి కాలి కాలి బూడిదైపోవడం మొదలుపెట్టారు. విచిత్రమైన వాసన వచ్చేదేటి అందులోంచి. ఆ వాసన దుర్వాసన కాకుండా యజ్ఞంలో సుగంధాలతో కూడినటువంటి కట్టెలు వేసేవారట. చందన వృక్షాల యొక్క కొమ్మలతోటి యజ్ఞం చేశారట. ఈ యజ్ఞం సాగుతూ ఉంటే హడిలిపోయాడు తక్షకుడు. పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంద్ర, మనిద్దరం మిత్రులం, నా సంహారం కోసం భూలోకంలో మహావీరుడు పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. పరీక్షిత్తును చంపడానికి నేనే మూలకారకుండని ఆయన నిర్ణయించుకున్నాడు. దానికి తోడు ఉదంకుడు, వీళ్ళిద్దరూ కలిసి యజ్ఞం చేస్తున్నారు. వేదవ్యాసులు వారు పర్యవేక్షిస్తున్నారు. ఆ యజ్ఞగుండంలో పడితే ఇక నన్ను ఎవరు కాపాడలేరు, నువ్వే దిక్కు బాబు, నేను నీ మిత్రుడు అనగానే ఇంద్రుడు నవ్వి, మంత్రశక్తి వల్ల నువ్వు యజ్ఞగుండంలో పడ్డం ఖాయం, కానీ నా ఇంద్రసింహాసనాన్ని చుట్టుకున్నావు అనుకో, ఏ మంత్రము నిన్ను కదల్చలేదు. ఇంద్రసింహాసనంలో ఉంటే మంత్రశక్తి వచ్చి నిన్ను భూలోకానికి లాక్కెళ్ళదు. కాబట్టి దర్జాగా నా సింహాసనం చుట్టూతో చుట్టుకుని ఇక్కడుండు, ఇక్కడున్నావంటే ఇంక నిన్ను ఎవరు ఏం చేయలేరు అనగానే బతుకు జీవుడు అని అనుకుని గుండెలు కొట్టుకుంటూ ఉండగా ఆ ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకున్నాడు. ఈలోపు అక్కడ ఉదంకుడు జనమేజయుడితో, మహారాజా, ఈ పాముల్లో తక్షకుడు లేడు చూసావా అన్నట్ట. అవునండోయ్, ఓ ఋషులారా, ఇన్ని పాములు చూస్తున్నాయి, ఈ పిల్ల పాముల కోసం, ఈ తెల్ల పాముల కోసం, నల్ల పాముల కోసం యజ్ఞం, అసలు మా తండ్రిని చంపిన పరమపాతకుడైన తక్షకుడి నాశనం కోసం కదా నేను యజ్ఞం చేస్తున్నది, ఈ యజ్ఞగుండంలోకి తక్షకుడు రాడేం అన్నాడు ఆయన. అప్పుడు ఋషులు ఏం చేశారు, మేము ఇన్ని మంత్రాలు చదువుతున్నా తక్షకాయస్వాహన తక్షకుడు రావడం లేదంటే ఏదో జరిగింది అని వెంటనే కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశారట. వాళ్ళకి అర్థమైపోయింది, మహారాజా, తక్షకుడు చావకపోవడానికి మూల కారణం ఏమిటో తెలుసా, ఇప్పుడు అతడు స్వర్గంలో ఇంద్రసింహాసనానికి చుట్టుకుని ఉన్నాడు, అందుకే మా మంత్రాలు వాడిని ఇక్కడికి లాక్కు రావడంలా, మేము వాడిని ఏం చేయలేకపోయాం అనగానే, అంటే మీ మంత్రశక్తి ఇంద్రుడిని ఏం చేయలేదా, తక్షకుడిని చంపలేదా, తక్షకుడే చావనప్పుడు యజ్ఞం ఎందుకన్నాడు జనమేజయుడు. ఏమయ్యో మా మంత్రాలు అంత తక్కువగా తీయకు, ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకోవడం వల్ల తక్షకుడిని తెప్పించలేకపోయాం, ఇప్పుడు ఇంద్రసింహాసనాన్ని కదిలిస్తాం చూసుకో అని సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారట వాళ్ళు. ఇంకా చూడండి, మొత్తం ఇంద్రసింహాసనం పునాదులతో లేచిపోయింది. లేచిపోయి రివ్వున ఆకాశ మార్గంలో ఎగురుతూ రావడం మొదలెట్టింది. ఇంద్రుడు బేర బేరమన్నాడు, అనవసరంగా నిన్నొచ్చి నా సింహాసనాన్ని చుట్టుకోమన్నాను రా బాబు, నిన్ను చుట్టుకోమండం వల్ల నా పేకకి చుట్టుకుంది, నేనే పోయేటట్టున్నాను అనుకుని బ్రహ్మదేవుని రక్షించు, బ్రహ్మదేవ రక్షించన్నట్ట. ఎందుకంటే ఇప్పుడు మంత్రశక్తి వల్ల ఆయన కూడా తను తాను రక్షించుకోలేకపోయాడు. ఇంద్రసింహాసనంతో పాటు ఇంద్రుడు చంద్రుడు పడిపోవాలండం వల్ల సింహాసనంతో పాటు ఇంద్రుడు ఆకాశంలో కదిలొచ్చేశాడు. ఆ ఇంద్రసింహాసనానికి చుట్టుకున్న తక్షకుడు వణికిపోయాడు. నోట్లోంచి ముందు విషం, తర్వాత రక్తం కక్కుకోవడం మొదలుపెట్టాట. గిర్రం తిరిగిపోతుంది పైగా సింహాసనం, తిరుగుతూ తిరుగుతూ రావాలన్నమాట. సరిగ్గా ఆ సమయానికి పాములందరూ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆస్తికుడి కాళ్ళు పట్టుకున్నారు. ఆస్తికుడు ఏమన్నాడు, మీకేం పర్వాలేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని హుటాహుటిని వచ్చాడు. యజ్ఞగుండం దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మహానుభావులైన విప్రులు వస్తే వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. అందుకే బలిచక్రవర్తి వామనుడు రాగానే యజ్ఞంలోంచి లేచి వెళ్ళాడు, అది వారి నియమం. అందుకే జనమేజయుడు టక్కున లేచి కాళ్ళు కడిగి ఆస్తికుడిని ఆసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, ఈ యజ్ఞ సమయంలో ఆనాడు బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చినట్టు వచ్చావు, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. కరెక్ట్గా అలాగే జరిగింది. ఆనాడు బలిచక్రవర్తి యజ్ఞాన్ని వామనుడు దానం బుచ్చు కాపాడు, ఈయన అలాగే వచ్చాడు. ఆయన వెంటనే కావాలని కోరకుండా బలిని ఎలా వామనుడు స్తుతించాడో అలా ఈయన్ని స్తుతించాట. రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై దారుణి ప్రజనల్లం దయతోడ ధర్మచరితన్ పాలించుచుంతుంటి ధర్మజునా భాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షిత. ఓ పరీక్షి నరేంద్రపుత్ర జనమేజయ, చంద్రవంశంలో ఉన్న రాజులందరిలోకి నువ్వే గొప్పవాడివి, రాజభూషణుడివి నువ్వు, రాజువే కాదు రాజ ఋషివి, సాత్వికుడివి, ఋషిలా బతుకుతున్నవాడివి, యజ్ఞాలు చేసిన వాడివి, ఈ భూలోకంలో ప్రజల్ని ధర్మంతో పరిపాలించావు, దయతో పరిపాలించావు. పూర్వం ధర్మరాజుని పొగిడేవాళ్ళం, నాభాగ మహారాజుని పొగిడాం, అంటే అంబరీషుణ్ణి, నాభాగుడు అంటే నభగుడు యొక్క కొడుకు, భగీరథుణ్ణి పొగిడాం, దశరథుణ్ణి మేము స్తుతించాం, మాంధాత చాలా గొప్పవాడు, రాముడు గొప్పవాడు, రఘు మహారాజు గొప్పవాడు, విజయుడనేటటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కిన అర్జునుడు గొప్పవాడు, వీళ్ళందరిలో ఉన్న సద్గుణములు నీలో ఉన్నాయి, సద్గుణాలలో మంచితనంలో వీళ్ళందరికీ నువ్వు సాటి వస్తావు, వాళ్లతో సాటి వచ్చేవాడివే కాని తక్కువ వాడివి కాదు నువ్వు, అంత మహాత్ముడివి నువ్వు. నిన్ను చూడటం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది. రాముడితో పోల్చడం మాటల, నిజంగా జనమయ్యుడు అంత సద్గుణ సంపన్నుడే, పూర్తిగా రాముడు అనలేం కాని రాముడు పరమాత్మే, కానీ ఆ ధర్మమును నిలబెట్టిన వాడు ఈయన. అందుకే ధర్మరాజు, అంబరీషుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘువు, అర్జునుడు వీళ్లతో పోల్చాడు ఆయన. పోల్చిన వాడు ఆస్తికుడు, ఉట్టుట్టినే మాట్లాడ్డా ఆయన. ఇంకా ఏమన్నాడో తెలుసా, వాళ్ళందరూ ఎంత గొప్పవాడులో నువ్వు అంత గొప్పవాడివే, అంతకంటే ఇంకొక గొప్పతనం నీ దగ్గర ఉన్నది, అదేమిటో తెలుసా, నీ యజ్ఞాన్ని ఈ వ్యాసుడనే ఒక మహానుభావుడు పరీక్షించటం వల్ల. అసలు వ్యాసుడి వంటి మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడయ్యా అన్నాడు ఆయన. విద్వల్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడే గుదిల్చి సుత శిష్య బ్రహ్మసంగంబుతో సద్వంద్యుండు సదస్యుడయ్యనని నన్ శక్యం వివర్ణింప సాక్షాద్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణీ. కురువంశంలో కల్లా ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు, ఎందుకు గొప్పవాడో తెలుసా, విద్వాంసులందరిలోకి ఆరితేరిన వాడు, వాళ్లకి నాయకుడు, ధర్మమూర్తి, మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కిన తేజస్సు కలిగిన వాడు, ఈ కృష్ణద్వైపాయనుడు సాక్షాత్ విష్ణుమూర్తి తన పిల్లలతో శిష్యులతో ఈ బ్రాహ్మణోత్తములతో వచ్చి నీకు సదస్యుడయ్యాడు, నీ యజ్ఞంలో కూర్చుని చూస్తున్నాడు. ఇంక నీ యజ్ఞం సామాన్యమా, ఈ యజ్ఞంలో కృష్ణద్వైపాయనుడు కూర్చోవడం వల్ల, విష్ణు అయిన ఆయన కూర్చోవడం వల్ల నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి అయ్యావు. ఈనాటి మహారాజులలో విష్ణువంశస్వరూపుడివి నువ్వే. అటువంటి నీ యజ్ఞాన్ని ప్రశంసించడానికి నాలాంటి వాడు కాదు, నారదుడు కూడా సరిపోడు. ఇక నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను, యజ్ఞం చేసేవాడు సాత్వికుడయి ఉండాలి, నువ్వు సాత్వికుడివి, ఈ యజ్ఞాన్ని ఆపేయి, ఇంకిక్కడితో హింసను ఆపేయి, ఇదే నాకు వరం అన్నట్ట. వెంటనే జనమేజయుడు ఇటువంటి మహాత్ముడు వచ్చి అడిగాక హింస ఎలా చేస్తాను, ఇచ్చేస్తున్నాను, హింసాపూరితమైన యజ్ఞం ఆపేస్తున్నాను, నువ్వు నన్ను సాత్వికుడు అన్నావు, ఆ గుణం నిలబెట్టుకోవాలన్నాడు ఆయన. వెంటనే యజ్ఞం ఆగిపోయింది. పైన అప్పటికే మంత్రం వల్ల గిర్రం తిరిగి వచ్చేస్తున్నాడు పాపం ఇంద్రుడును, ఇంద్రుడి సింహాసనం, సింహాసనానికి ఉన్న తక్షకుడు, వాడు వచ్చి ఇంక అందులో పడబోతున్నట్ట. ఎందుకని, అప్పటికే మంత్రప్రయోగం అయ్యింది. అప్పుడు వెంటనే ఆస్తికుడు తన మంత్రశక్తితో, ఓహో తక్షక స్వస్తిరస్తు, వెనక్కి తిరుగు అన్నాడు. తక్కన సింహాసనం ఆగిపోయిందిట, గిర్రును తిరుగుతున్న సింహాసనం ఆగి అలా నిలబడిపోయింది. తక్షకుణ్ణి సింహాసనం నుంచి విముక్తుని చేసి, ఇంకెప్పుడు ఎవరికి అపచారం చేయకు, వీళ్ళందరికీ క్షమార్పణ చెప్పుకుని పాతాళానికి పోని వాళ్ళని పాతాళానికి పంపి, ఇంద్ర నీ సింహాసనానికి ఇంకెప్పుడు ముప్పు తెచ్చుకోకు, ఈ బ్రాహ్మణుల దైవలు బతికవు, బ్రాహ్మణోత్తములారా ఇంద్రుడిని తిరిగి ఆరోగ్యంగా అతను లోకానికి పంపడనగానే ఇంద్రుడికి యథాస్థాన ప్రాప్తి వస్తున్నారట. టక్కన వెళ్ళి ఇంద్రుడు యథాస్థానానికి వెళ్ళాడు, లేకపోతే అసలు ఇంద్రుడు లేకుండా అయిపోయేది. అంత శక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు. ఈ విధంగా యజ్ఞం ఆగింది, తక్షకుడు బ్రతికాడు. అప్పుడు యజ్ఞం ఆగాక వేదవ్యాసుడు మొదలైన వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చి మహాత్ములందరినీ పూజించి వ్యాసుణ్ణి ప్రత్యేకంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టి, వ్యాస నీ అనుగ్రహం వల్ల యజ్ఞాన్ని చేశాను, కానీ నాకు ఒక కోరిక, మా తండ్రి పరీక్షిత్తుని కన్నా అభిమన్యుడి లాంటి వీరాధి వీరులతో కౌరవ పాండవ సమరం జరిగింది, ఈ పాండవ కౌరవ యుద్ధాన్ని నువ్వెందుకు ఆపలేకపోయావు, నాకు ఆ భారత కథ అంతా వినాలనిపిస్తోంది, యజ్ఞం పూర్తయిన తర్వాత పురాణం విన్నవాడు అదృష్టవంతుట, అందుకని యజ్ఞం అయ్యింది గనక ఇప్పుడు పురాణం వింటాను, పురాణం వింటే యజ్ఞంలో ఉన్న లోపాలు పోతాయి. అందుకే పూర్వం కూడా యజ్ఞాలు జరిగే చోట పౌరాణికులు పిలిచేవారు అండో, ఏదో ఒక పురాణం జరిగితే అక్కడ యజ్ఞములో ఉన్న లోపములు తొలగిపోతాయి,
అసలు ఇలాంటి చోట యజ్ఞాలు జరిగితే ఎక్కడన్నా తెలుసో తెలియక అంతో ఎంతో అన్న వాస్తుదోషమో పాపాత్ముల స్పర్శ వల్ల భూమికి వచ్చిన హాని ఇవన్నీ తొలగిపోతాయట. అందుకని పురాణములు తప్పక జరగాలనేవారు. అందుకని ఈ భారతం అనే ఇతిహాసం పురాణ రూపంలో వింటానడగానే ఇప్పుడు నేను చెప్పలేను, నా శిష్యుడు వైశంపాయనుడిని నియోగిస్తున్నాను, ఈ వైశంపాయనుడి ద్వారా భారతం విను అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు శుభముహూర్తంలో భారతాన్ని జనమేజయుడికి వినిపించాడు. ఇది భారత ఆవిష్కరణ ఘట్ట. ఇక రేపటి నుంచి భారత మహిమ, ఈ చంద్రవంశ ఆవిర్భావం, ఇటువంటి దివ్య కథలతో మళ్ళీ మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్.